Oh my. Om Shri Sai Ram. I offer my most humble, reverential and loving pranams at the lotus feet of our most beloved Bhagwan and invoke his divine blessings and presence amidst all of us on this most momentous occasion. Respected elders, eminent scholars and my dear brothers and sisters, a loving Sai Ram to one and all. 20th October is the date today. This is the most significant and important date for all of us seated here and for the millions of Sai devotees all around the world who have known God to have walked on this earth in flesh and blood amidst all of us, granting us his most beautiful, loving, darshan, sparshan and sambhashan. Because on the 20th of October 1940, to the joy of all the worlds, young Satyanarayana Raju resoundingly declared that he is Satya Sai and he has come because all of his devotees called him. Today is the Avatar Declaration Day of Bhagwan Sri Satya Sai Baba. And it is 75 years since Swami announced his advent as Satya Sai on earth. Satya Sai took birth for only one purpose. We are that purpose. He exists only to shower his love and joy on all of us, on all of mankind. He showed the world that it is possible to serve amidst all the selfishness around, that is possible to stay united amidst all the divisions around, that it is possible to love amidst all the apathy around. And love is the only hope to transforming this world. That is the only hope that we must all desperately hold on to. Yes, we have all come into the fold of Sri Satya Sai, and each and every one of us know how special it is. But we must remember every single moment how fortunate we truly are to be in the presence of the avatar of the age. Swami himself said many a time in his discourses, and I quote, "Never take this avatar for granted. Never take your proximity to Sai for granted. For it is only your sadhana over several lifetimes and my infinite love and grace that has enabled you to come near me, into my fold, into my shade. There are many villages around with people who do not know that Satya Sai is God. How fortunate we truly are to be in the presence of God, knowing that God exists amidst all of us. And what an irony it is. What an irony it is that there are people in neighboring Bukkapatnam maybe who do not know that Satya Sai is God, while devotees flock here from Belgium and Brazil. What an irony it is that there are people who do not know Satya Sai as God from UK, Uraukonda, while people from the UK United Kingdom come all the way here to Prashanthi Nilayam to bask in his love, glory and grace. We truly are very fortunate. Swami went on to say, and I quote, "The avatar of Satya Sai is most unique and special. It is most unique and special. Make use of it. Because there never was an avatar like this before. And there never will be an avatar like this again. Universally available to all. Irrespective of caste, creed and religion. Allowing everybody to bask in his glory, grace and love. Na bhuto, na bhavishyat." The legacy of Satya Sai is his message. The legacy of Satya Sai is his love. And it is most apt today to understand why Sai is here. Just like Krishna and Rama vowed three things in their avatar, our beloved Bhagwan has assured all mankind three things. And on this most beautiful day, we ought to remember and reminisce those three things. Swami said, and I quote, "If I ever raise my hand, it is only to bless. I will never ask, I have only come to give. My mission will go on. It will always forge forward, despite all opposition, with you, without you, and in spite of you." And the third and most beautiful promise that Swami has given to all of us, the most beautiful reassurance, he says, "Once you say, I am yours, once you say, I am yours, I will never forsake you. I will never leave you, even if you leave me." That is Satya Sai Baba. On this most auspicious occasion, we can only offer one thing to Swami. Let us all pledge that we will never leave him. Let us not be just witnesses to his mission. Let us be a part of the transformation, the beautiful transformation that Sai is bringing about in the world every single moment, the transformation of love through service. Swami, we are all your girls and boys, and we will forever be your voice. And we will live every single moment of our existence to make our lives your message. We all love you, Swami. We all love you. With these few words, I have the pleasant and most privileged duty to introduce a Telugu Vidwan to address this august gathering on the fifth day of the Prashanti Vidwan Mahasabha, Dr. Medasani Mohan Garu, an internationally renowned Telugu scholar. Dr. Mohan is a PhD in Telugu literature and is the director of the Annamacharya Project, Alvar Divya Prabandha Project, Srimad Bhagavata Project, Tirumala Tirupati Devasthanams, and he is also the Asthana Pandit of the Ahobila Math. He has several published works to his name and has been conferred the following titles from various scholars and institutions: Balavadhani, Sahajavadhani, Avadhana Ratna, Avadhana Kesari, Avadhana Saraswati, Vaddevi Varaputra, Saraswati Satputra, and Sahasravadhana Brahma, to name a few. He has also been conferred several awards and honors and has performed all over India and abroad. I now request His Eminence, Dr. Mohan Garu, to grace the dais and address all of us on this most holy occasion. Jai Sai Ram.
Sairam Janmadhyasya Yatonvayodita Ratascharteshvabhignaswarat Tene Brahma Hridaya Adikavaye Muhyanti Yatsuraya Tejovari Mrudam Yada Vinimayo Yatra Trisargo Mrushadhamna Svena Sada Nirasta Kuhakam Satyam Param Dhimahi. Ee Pavitra Prashanta Mandiramlo Asinula Unatuvanti Parama Bhagavatottamulu Sodara Sodari Manulu Bhakta Sikhamanulu అయినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ప్రణామాంజలు సమర్పిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ వేదిక నుంచి పరమ పవిత్ర హృదయమైనటువంటి అవతారమూర్తి అయినటువంటి శ్రీ సత్యసాయి భగవాన్ సేవలో పునీతులైనటువంటి మిమ్మల్నందరినీ కలుసుకోవడం, నాలుగు మాటలు మాట్లాడే అవకాశం రావడం గొప్ప అదృష్ట విశేషంగా నేను భావిస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, నిర్వాహకులందరికీ శిరస్సు వంచి నమస్కరించి నా కృతజ్ఞతాంజలు సమర్పిస్తూ ఉన్నాను. ఈరోజు సరస్వతీ వైభవము అన్న అంశంపై మా మిత్రులు సూచించారు నన్ను మాట్లాడమని. భారతదేశం అన్నది వేదభూమి, యోగభూమి. ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా అత్యంత ప్రాచీన సంస్కృతి కూడా కలిగినటువంటి పవిత్ర భూమి. ఈ భూమిలో ఆవిర్భవించినటువంటి, అవతరించినటువంటి మహానుభావులంతా కూడా అంతర్ముఖీనమైనటువంటి విజ్ఞానాన్ని లోకానికి పంచారు. సరస్వతీ వైభవము అంటే మనమంతా మానవ జన్మలోకి వచ్చాం. మానవ జన్మలో ఒక పునీతత్వం ఉన్నది, పవిత్రత ఉన్నది. అన్ని జన్మల కంటే కూడా ఉత్కృష్టమైనటువంటిది మానవ జన్మ అని మనందరికీ తెలుసు. కానీ మానవ జన్మకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం జంతు సంస్కారంతో ప్రవర్తిస్తూ ఉంటే అక్కడిక మనకు జంతువులకు తేడా ఉండదు. జంతు సంస్కారం నుంచి మానవుని వేరు చేస్తున్నటువంటి వైభవమే సరస్వతీ వైభవం. సరస్వతీ కటాక్షం కలిగితే జంతుప్రాయమైనటువంటి అంతస్తత్వం నుంచి దైవత్వంతో కూడినటువంటి మహాచైతన్యంలోకి ప్రవేశించడమే సరస్వతీ వైభవం. సరస్వతీ త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదాన కరీ మమ. ప్రథమం భారతీ నామ, ద్వితీయంచ సరస్వతీ, తృతీయం శారదాదేవి, చతుర్థం హంసవాహన, పంచమం జగతీఖ్యాత, షష్ఠం వాగీశ్వరీత, కౌమారీ సప్తమం ప్రోక్త, అష్టమం బ్రహ్మచారిణి, నవమం బుద్ధిధాత్రీ చ, దశమం వరదాయిని, ఏకాదశం క్షుద్రఘంట, ద్వాదశం భువనేశ్వరి, బ్రాహ్మీ ద్వాదశనామాని, త్రిసంజమ్య పఠేన్నర సర్వసిద్ధికరీతస్య ప్రసన్నా పరమేశ్వరి, సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. సరస్వతి తత్వమంతా కూడా ఈ నామధేయాల్లో ఉంది. సరస్వతీదేవి నామధేయాల్లో ప్రథమం భారతీ నామ అన్నారు పెద్దలు. భారతి అనే శబ్దానికి ఏమిటి అర్థం అంటే భా వెలుగు. సంస్కృతంలో భా అంటే వెలుగు, రతి అంటే ఆనందము. వెలుగుతో ఆనందించడమే భారతి. వెలుగు అంటే జ్యోతి, జ్ఞానము. నహి జ్ఞానేన సదృశం కృష్ణ భగవానుడు చెప్పాడు. అంటే జ్ఞాన ప్రదాత భారతి. వెలుగు ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉన్నది. వెలుగు లేకుండా ఆనందం లేదు. చీకటిలో ఆనందం లేదు, వెలుగులో ఆనందం ఉన్నది. ఆ వెలుగుతో ఎవరైతే క్రీడిస్తున్నారో, ఎవరైతే ఆనందిస్తున్నారో వారు యోగులు. అటువంటి యోగ బలాన్ని ప్రసాదించే శక్తి స్వరూపిణి సరస్వతి. అందుకే ఆమె భారతి. మహాభారతము అంటాం. భారతము అంటే ఏమిటి? వెలుగులో విహరింపచేయునది. మహాభారతంలో మనం ఎక్కడ ఏ సన్నివేశం పట్టుకున్నా కానీ ఒక వెలుగులో విహరించే అవకాశం ఉంది. ప్రతి పాత్ర ద్వారా, ప్రతి సన్నివేశం ద్వారా వ్యాస మహర్షి ఇటు కవిత్రయ మహాకవులు కూడా ఒక వెలుగు ప్రసాదించారు. ఏమిటా వెలుగు అంటే, కృష్ణ భగవానుడు కౌరవ సభలో అడుగు పెట్టాడు రాయబారం చేయడం కోసం, సందేశాన్ని వినిపించడం కోసం, శాంతి సందేశాన్ని వినిపించడం కోసం కౌరవ సభలో అడుగు పెట్టారు. ఒక వెలుగు వచ్చింది. సభంతా ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు నారదాదులకు అర్థమైంది, భీష్మాదులకు అర్థమైంది, కౌరవులకు అర్థం కాలేదు. కారణం, హృదయంలో ఒక వెలుగు ఉండాలి. మనం భగవంతుని యొక్క వెలుగు చూడాలి అంటే మన హృదయంలో కూడా అంతర్గతమైనటువంటి, అంతర్ముఖీనమైనటువంటి ఒక సంస్కార బలం కావాలి. ఆ సంస్కార బలాన్ని అనుగ్రహించే ప్రదాత సరస్వతీదేవి వెలుగు. ఆ వెలుగును చూచి అందరూ నిశ్చేష్టులై, పులకితులై, తన్మయులై, పరవశులై నారదాదులు మనస్సులోనే గానం చేశారు, సంకీర్తనం చేశారు. మీ అందరికీ కూడా తెలుసు, మీరు అనుభవాలు కొన్ని పొంది ఉంటారు. కలియుగంలో అవతారమూర్తిగా వచ్చినటువంటి సత్యసాయి భగవాన్ అలా ఏం చేస్తూ ఉంటేనే మనం ఒక వెలుగును చూసేవాళ్ళం. ఇప్పుడు కూడా యోగులు చూస్తూ ఉంటారు ఆ వెలుగు. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుని వేణుగానాన్ని ఇప్పుడు యోగులు వింటూ ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడు బోయవాడు వేసిన బాణంతో ఒక లౌకికమైనటువంటి కార్యకారణ సంబంధం చేత అవతార పరిసమాప్తం చేశాడు. కానీ ఉద్ధవుడు హిమాలయాల్లో తీర్థయాత్ర చేస్తూ ఉంటే అక్కడ మళ్లీ కనిపించాడు. ఎలా కనిపిస్తాడు? ఆయన భగవంతుడు కాబట్టి కనిపించాడు. అలా సత్యసాయి భగవాన్ కూడా ఎవరో యోగులు కనిపిస్తూ ఉంటారు, స్వప్న సాక్షాత్కార భాగ్యం అనుగ్రహిస్తూ ఉంటారు. సత్యం చెప్పాలంటే నాకు కూడా ఎన్నోసార్లు అనుగ్రహించారు. నాకు కూడా అందుకే ఈ వేదికకి రావాలంటేనే ఒక మనస్సు తన్మయత్వాన్ని పొందుతుంది, ఒక పారవస్యాన్ని పొందుతుంది. కాబట్టి వెలుగు అన్నది ముఖ్యము. మనస్సును మనం ఆస్వాదించే తత్వమే వెలుగు. కృష్ణ భగవానుని యొక్క ప్రతి వాక్కులో వెలుగు ఉన్నది. కౌరవ సభలో గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. ఎలా సందేశాన్ని ఇచ్చాడు ఆయన? అయ్యా, మీరు యుద్ధాన్ని కోరుకుంటే పర్యవసానం ఇలా ఉంటుంది, శాంతిని కోరుకుంటే పర్యవసానం ఇలా ఉంటుంది. నేను శాంతినే కోరుకోమని చెప్తూ ఉన్నాను అని చెప్పాడు. కానీ దుర్యోధనుడికి అది నచ్చలేదు. ఆయన యుద్ధాన్నే కోరుకున్నాడు. మంచిదే, అయిపోయింది, యుద్ధం నిర్ణయం అయిపోయింది. కృష్ణ భగవానుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆ సభలో ఒక అద్భుతం కూడా జరిగింది. కృష్ణుణ్ణి బంధించాలనే ప్రయత్నించారు కౌరవులు. కానీ వారు బంధించగలరా? పరమాత్మను ఎవడన్నా బంధించగలడా? అజ్ఞానం. బంధించలేకపోయారు. పైగా అక్కడే శ్రీకృష్ణ భగవానుడు తన విరాణ్మూర్తిని చూపించాడు. మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ కళా సహితుడగుచు పంచమహాభూత భాసితుండై శుద్ధసత్వుడై సర్వాతి సాయియగుచు చరణోరు భుజముఖ శ్రవణాక్షి నానా శిరవురు నానా సహస్రములు విరుగా అంబర కేయూర హార కుండల కిరీటాదులు పిక్కువేలమరుచుండ. అటువంటి విరాణ్మూర్తిని చూపించాడు. నారదాదులు గానం చేశారు. అదొక గొప్ప వెలుగు. భగవంతుడు విరాణ్మూర్తిని చూపించడం ఒక అత్యద్భుతమైనటువంటి వెలుగు. శతకోటి సూర్యప్రభా భాసమానమైనటువంటి ఆ విరుమిట్లు కొలిపే వెలుగును చూడలేక కౌరవులు మూర్ఛిదినారు. వాళ్ళ చర్మచక్షువు వల్ల కార్యం చూడటానికి మూర్ఛిదినారు. కానీ భీష్మాదులు చూడగలిగారు, నారదాది మహర్షులు చూడగలిగారు. నారదాది మహర్షులు గానం చేస్తూ ఉంటే అంధుడు ధృతరాష్ట్రుడు అడిగాడు, ఏమిటి జరుగుతూ ఉంది, హఠాత్తుగా స్తోత్ర పాఠాలు వినిపిస్తూ ఉన్నాయి అని. విదురుడు చెప్పాడు, అన్నా, మీ కుమారుడు బంధించే ప్రయత్నం చేస్తే పరమాత్మ విరాణ్మూర్తి చూపిస్తున్నాడు, మీ కుమారుడు మూర్ఛలినారు, నారదాదులు గానం చేస్తున్నారు, ఆ గానమే మీరు మధురాతి మధురంగా వింటున్నారన్నాడు. అలాగా, అయ్యో నేను గుడ్డివాణ్ణి, నేను ఆ వెలుగును చూడలేకపోతున్నానే అర్థించాడు. కరుణింపు సమాశ్రిత భయ హరణ ధురీణ సహింపు అజ్ఞానంబున్ శరణంబు వేడెద భవచ్చరణంబును కనుగొనను ప్రసాదింపగదే. కృష్ణ, నేను అజ్ఞానంలో అజ్ఞానిని, నేను మూర్ఖుణ్ణే, అజ్ఞానినే కావచ్చు, కానీ నీవు కరుణాసముద్రుడు కదా, పతిత పావనుడవు కదా, నా అజ్ఞానాన్ని క్షమించు. నీ విరాణ్మూర్తిని పూర్తిగా కాకపోయినా నీ పాదపద్మాలైనా చూడగలిగినటువంటి దృష్టి ప్రసాదించు అన్నాడు. ఆ వెలుగును చూడాలనే తపన ధృతరాష్ట్రుడికి కూడా. శ్రీకృష్ణ భగవానుడు కరుణాసముద్రుడు కాబట్టి ఒక్క పాదపద్మాలే ఏమిటి, నా విరాణ్మూర్తిని చూడు అని చూపించాడు. అంబర కేయూర హార కుండల కిరీటాదులు పిక్కువేలు, ఎన్ని వేల కిరీటములో ఎన్ని వేల కాంతులో ధృతరాష్ట్రునికి ఆశ్చర్య చకచకతమైనటువంటి ఒక మధురానుభూతి మనస్సులో కలిగింది ఆ స్వరూపం చూస్తూ ఉంటే. చూచిన తర్వాత తేరిపార చూచినాడు 4-5 సార్లు, ఆనందపడ్డాడు. ఎంతో ఆనంద యోగరసాన్ని హృదయం అనుభవిస్తూ ఉంది. కృష్ణ, ఈ మధురాతి మధురానుభూతిని అనుభవించినటువంటి నా అంతరంగము, నీ పవిత్రమైనటువంటి విరాణ్మూర్తిని చూచినటువంటి నా అంతరంగము, ఇంక నేను లౌకిక ఈ లోకాన్ని చూడలేను, ఉపసంహరించుకో అన్నాడు. కృష్ణుడు ఉపసంహరించేశాడండి. ఆ తరువాత స్థిర నిర్ణయం అడిగాడు, అయ్యా మీ చివరి మాట చెప్పండి, యుద్ధమా శాంత్యా? దుర్యోధనుడు ఒప్పుకోలేదు, యుద్ధమే అన్నాడు. అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. ఇద్దరూ ఎవరి బల సమీకరణలో వాళ్ళున్నారు, ఎవరి బలాలు వాళ్ళు కూర్చుంటున్నారు యుద్ధానికి. ధృతరాష్ట్రుడు ఆ రోజు నుంచి మౌనవ్రతం పాటించాడట, ఎవరితో మాట్లాడడం లేదు ఆయన. విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. ఈ యుద్ధం వస్తే ఈ అల్లకల్లోలన్నీ చూడలేం మనం, బంధుక్షయాన్ని చూడటం బాధాకరం కదా అని బాధాతత్వమైన మనస్సుతో మనశ్శాంతిని వెతుక్కుంటూ విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్ర దగ్గర ఒక సంజయుడే మిగిలాడు. ఇంక ధృతరాష్ట్ర అసలు మాట్లాడడమే లేదు, నోరే తెరవడం లేదు. ఎవరైనా పలకరించినా కానీ ముక్త సరిగా ఒక మాట అరమాట మాట్లాడాడు, వదిలేస్తున్నాడు. వదిలేస్తే సంజయుడు ఒకరోజు ఉండబట్టలేక అడిగాడట, మహారాజా ఏమిటి మీ తపన, ఎందుకు మీరు ఈ భయంకర మౌనాన్ని పాటిస్తున్నారు? ఎలాగూ యుద్ధం రాబోతుంది కాబట్టి తప్పకుండా మీ కుమారులు మరణిస్తారని అనుకుంటున్నారా? ఆ భయం ఇప్పటి నుంచి మీకు పట్టుకుందా? ఎందుకు మీకు ఇలా అయిపోతున్నారని అడిగాడు. అడిగితే అప్పుడు నోరు విప్పాడు ధృతరాష్ట్రుడు, నాయనా నా మౌనానికి కారణం చెప్తున్నాను విను. మరి కుమారులు యుద్ధం జరిగితే వాళ్ళు ఏమవుతారో వాళ్ళ ఇష్టం, నేను చెప్పి చూశాను వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళ కర్మ. కానీ నా మౌనానికి వాళ్ల గురించిన విషాదం కాదు. కారణం ఏమిటంటే ఆ సభలో కృష్ణ భగవాను నాకు దృష్టి ప్రసారించాడు, కొంతసేపు నేను ఆ విరాణ్మూర్తిని చూడగలిగాను, అత్యద్భుత విన్యాసంతో కూడినటువంటి ఆ మహాస్వరూప విలాసాన్ని చూచి పరవశించి చుక్కినటువంటి నా అంతరంగము పదిలంగా ముద్ర వేసింది. ఆ విరాణ్మూర్తి యొక్క దేదీప్యమాన దివ్యమంగళ ముద్ర నా మనస్సులో పడిపోయింది. ఆ రసానుభూతిని విస్మరించలేక ఎవరితోనో మాట్లాడామనుకోండి ఈ అనుభూతి మనస్సులో దూరమైపోతుందేమనే భయంతో నేనెవరితో మాట్లాడడం లేదు. అలా మనస్సులో పదిలంగా ఉండిపోయిందా ఆ భావన, అది వెలుగు. అంటే భారతి అంటే వెలుగు, అంటే వెలుగులో ఉండడం. మన మనస్సు వెలుగులో ఉంటేనే జ్ఞానం కలుగుతుంది మనకి. ఒక వ్యక్తికి బాగా ఏకాగ్రత ఉంది, బాగా చదువుతున్నాడు అంటే అతని హృదయంలో వెలుగుతో ఆనందిస్తున్నాడు. ఆ వెలుగును ప్రతి ఒక్క వ్యక్తి పొందే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ధృతరాష్ట్రుడు చెప్పాడు, నేను మనస్సులో చూస్తున్నటువంటి ఆ దేదీప్యమాన మహాద్భుతమైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క విరాణ్మూర్తిని విస్మరించలేక నేను మాట్లాడడం మానేస్తున్నాను, అది ఒక కారణం నా మౌనానికి. మౌనానికి రెండో కారణం కూడా ఒకటి అప్పుడప్పుడు వస్తూ ఉందయ్యా అన్నాడు. ఏమిటా రెండో కారణం చెప్పండి మహారాజా అని అడిగాడు. అంటే నేను ఆ విరాణ్మూర్తిని 2 నిమిషాలు చూసుంటానా, 3 నిమిషాలు చూశానా, 4 నిమిషాలు చూశానా? అప్పటికే నాకింత మధురానుభూతి కలుగుతూ ఉందే. పాండవులు ఆ కృష్ణుని 24 గంటలు చూస్తున్నారే, వాళ్ళు ఎంత ఆనందిస్తున్నారు. ఆ కృష్ణుని 24 గంటలు చూడటం కాదు, ఆయనతో విహరిస్తున్నారు, ఆయనతో భోజనం చేస్తున్నారు, ఆయనతో తిరుగుతున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. ఎంత అదృష్టవంతులండి నా తమ్ముని కుమారులు. ఆతని కన్నులారగా అహర్నిశమును కనుగొంచునుండు వారు ఏ తపం ఆచరించిరో. నా తమ్ముని బిడ్డలు ఎన్ని జన్మలో తపస్సు చేసి ఆ భాగ్యాన్ని పొందగలిగారో. ఉపేంద్రుని ఆశ్రిత వత్సలున్ వినిర్ధూత కలంకు ధర్మ నిరతున్ కరుణాకరు సర్వలోక విఖ్యాత పవిత్రమూర్తి శరణాగత రక్షకుని ఆశ్రయించదన్. శరణాగత రక్షకుడైనటువంటి దేవదేవుడు ఆ కృష్ణ భగవానుని ఎంత తపించి ఇన్ని జన్మల్లో తపస్సు చేసి వాళ్ళు ఆ విధంగా పొందుతున్నారో భాగ్యాన్ని నా తమ్ముని బిడ్డలు అని రెండోసారి భావన వస్తూ ఉంది. కానీ నా తమ్ముని బిడ్డలు చేసుకున్న అదృష్టమేమి, నేను నా బిడ్డలు చేసుకున్న దురదృష్టమేమి అని బాధ కూడా కలుగుతుంది అప్పుడప్పుడు అంటాడు. అంటే అప్పుడు సంజయుడు చెప్పాడట, మహారాజా మీ రెండో కారణం చూశారా, అది అజ్ఞానంతో కూడిన కారణం. ఎందుకంటే పాండవులు వాళ్ళకి రాజ్యం కావాలనుకోలేదు, వాళ్ళు కృష్ణుడిస్తేనే రాజ్యం అనుభవిస్తున్నారు. వాళ్ళు వాళ్ళు శ్రీకృష్ణ భగవానుని పదపద్మాలను ఆశ్రయించినటువంటి వారు, శ్రీకృష్ణ భగవానుని యొక్క భక్తి రక్తి కలిగినటువంటి వారు. రాజ్యం శాశ్వతం కాదు, వాళ్ళకి అంతఃపురం శాశ్వతం కాదు, ఈ బాహ్య భోగభాగ్యాలు వాళ్ళు కోరుకోలేదు. కానీ నీ బిడ్డలు అటువంటి భగవంతుని కూడా బంధించే ప్రయత్నం చేశారు, ఎంత అజ్ఞానం. కాబట్టి నీ బిడ్డలకు వాళ్లకు ఎంత భేదం ఉంది, ఇది మీరు గుర్తించాలి. నా తమ్ముని బిడ్డలకు మాత్రం గొప్ప అదృష్టం ఉందే, నాకు లేదే అంటే ఎలాగా? అది ధృతరాష్ట్రుని యొక్క సహజ జీవలక్షణం. అది ప్రతి వ్యక్తికి ఒక జీవలక్షణం ఉంటుందండి, సహజంగా జన్మతో వస్తుంది ఆ లక్షణం, జీవలక్షణం అంటారు. ఏమిటంటే మనందరికీ ఉండే జీవలక్షణం ఏమిటంటే కామ క్రోధాదులకు లొంగిపోయే లక్షణం, అది జీవలక్షణం. అందులో ధృతరాష్ట్రుడికి లోభం ఎక్కువ, కామ క్రోధ లోభము, అంటే ఎదుటివానికి ఉందే నాకు లేదే అనే బాధ. ఎదుటివాడు ఎంత కృషి చేస్తేనో వాడికి వంద మార్కులు వచ్చింది, ఆ కృషి వీడు చేయడు, చేయకుండానే వాడికి వచ్చిందే నాకు రాలేదంటే ఎలాగా? ధృతరాష్ట్రుని యొక్క సహజతత్వం అది. ఆయనకి వాళ్ళకుందే మాకు లేదే, ఇదేమిటిది? ఇది రెండో కారణం అన్నాడు. ఆ లోభాన్ని వదిలిపెట్టన్నా మంచిది కాదన్నా బోధించాడు సంజయుడు. మహారాజా ఆ లోభగుణాన్ని వదిలిపెట్టేసేయండి, మీ మొదటి భావాన్నే మనసులో ఎంచుకోండి, మీరు గొప్ప యోగి కాగలరు, మహాయోగి పొంగవులైపోతారు, మీ మనసులో పరమాత్మ తిష్ట వేస్తాడు అని చెప్పాడు. కానీ ధృతరాష్ట్రుడి దురదృష్టం ఏమిటంటే మొదటి కారణం వెళ్ళిపోయింది మెల్లమెల్లగా, రెండో కారణమే వచ్చేసింది. అంటే ఏమిటి? వెలుగు మన మనస్సులో వ్యాపించినా అది మన యొక్క అజ్ఞానం చేత గాని, మాయ చేత గాని, ప్రకృతి ప్రభావం చేత గాని అది ఎక్కువసేపు మనం నిలుపుకోలేకపోతున్నాం. అది మన యొక్క అవస్థ, జీవుల యొక్క అవస్థ. అది దాన్ని పోగొట్టుకోగలిగిన శక్తి సరస్వతిదేవి అనుగ్రహిస్తుంది. వాల్మీకి మహర్షి ఆయన పూర్వాశ్రమంలో ఆయన కూడా ఒక వేటగాడు, వేటాడటమే ఆయన వృత్తి, దారుడు కొట్టడం వృత్తి, దోపిడీలు వృత్తి. ఆయనకున్న ఒకే ఒక మంచి అలవాటు అప్పుడు ఏమిటంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేస్తాడు. ఆయన బాగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి, ప్రాచీన కాలంలో ప్రయాణ సాధనాలు లేవు కదా, బస్సులు రైళ్లు లేవు, బాటసార్లంతా కూడా నడిచిపోయేవాళ్ళు ఎక్కువగా. ఆ నడిచిపోవడం తెల్లవారుతో సూర్యోదయ పూర్వం అయితే బాగా జరుగుతుందని, శ్రమ లేకుండా ఉంటుందని ఎక్కువ మంది అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు. ఈ దారుడు కొట్టేవాళ్ళు కూడా ఆ సమయంలో ఎదిరించేవాళ్ళు వాళ్ళని. అందుకని వాల్మీకి బాగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచేవాడు. ఆయన నిద్ర లేచి ఎప్పుడు చూస్తూ ఉంటాడు. ఆయన అదృష్టం పండింది ఒకరోజు, సప్తర్షులే వచ్చారు ఆ దారిలో. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠ నామధేయులై నక్షత్ర మండలంలో ప్రకాశిస్తున్నటువంటి తేజోమూర్తులు సప్తర్షులు ఏడుగురు కూడా భూమిపై దిగి అప్పుడప్పుడు వాళ్ళ యొక్క చర్య ఏమిటంటే నక్షత్ర మండలం నుంచి లీలాస్వరూపాలు ధరించి, అంటే మానవాకారాలు, ఎందుకంటే మానవాకారంలో చాలా సౌలభ్యాలున్నాయి, మనం స్పష్టంగా పలకగలుగుతూ ఉన్నాం, బాగా ఆలోచింపగలుగుతూ ఉన్నాం, మనకు మంచి యంత్రాంగం ఉన్నది, ఇది జంతువులకు లేదు. మరి ఇప్పుడు మనం సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. సప్తర్షులు లోకోపకారార్థమై దిగారు అలాగా వాళ్ళు. అప్పుడప్పుడు భూలోకంలో అలా దిగి సంచరించి పుణ్యక్షేత్రాలు చూస్తుంటారట సప్తర్షులు, వాల్మీకి చరిత్రలో వర్ణించారు మహానుభావులు. అలా దిగినటువంటి వాళ్ళు ఒక బ్రాహ్మీ ముహూర్తంలో దిగారు. ఏ బ్రాహ్మీ ముహూర్తంలో ఈ వేటగాడు నిద్రలేస్తున్నాడో అక్కడి కొంత దూరంలో దిగారు వాళ్ళు. వాసర లక్ష్మి మేలుకుని వల్లపు కన్గొను వేళ, అంబుజావాసమ వీడి శ్రావ్యముగ బంభర డింభక పంక్తి గీతికాభ్యాస మునర్చువేళ, సముదంచిన సప్త మహర్షివర్యులు ఆకాశము నుండి డిగ్గిరి వికస్వర సుస్వర వేదనాదులై. సామవేద సామగాన సప్తస్వర ప్రస్తారాలు మధురాతి మధురంగా పలికిస్తూ భూమిపై దిగారు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠ, ఏడుగురు మహర్షులు భూమిపై వేదనాదాన్ని ఆలాపిస్తూ దిగిన వెంటనే వాళ్ళు చూసిన దృశ్యం ఏమిటంటే, చుట్టూ కొన్ని పద్మ సరస్సులున్నాయి ఆ అరణ్యంలో. ఆ పద్మ సరస్సుల్లో వేగు చుక్క పొడిచినప్పటి నుంచి కూడా పద్మాల వికసన శక్తి ప్రారంభమవుతూ ఉంటుంది. సూర్యోదయంతో బాగా విచ్చుకుంటాయి. వేగు చుక్క నుంచి మెల్లమెల్లగా వికసన ప్రారంభమవుతుంది. ఆ వికసన ప్రారంభం అవుతూ ఉన్న సమయంలో ఇక తెలతెలవారబోతూ ఉంది కాబట్టి, పవిత్ర బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి సృష్టికంతా కూడా ఒక నవనవోన్మేషమైనటువంటి చైతన్యం కలుగుతుంది. ఆ చైతన్యంలో పశుపక్ష్యాదులు క్రిమికీటకాదులు కూడా నిద్రమేలుకుంటాయట. అందుకే పక్షుల కిలకిల రావాలని వింటాం అప్పుడు మనం. వాళ్ళు చూసిన దృశ్యం ఏమిటంటే, పద్మ సరస్సుల్లో పద్మాలు వికసించే ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో ఉండే మకరందాన్ని ఆస్వాదించడానికి తుమ్మెదలు ఝంకారం చేస్తూ తిరుగుతూ ఉన్నాయి. బాగా కొంత వయస్సు కలిగిన తుమ్మెదల ఝంకారం కంటే కూడా బంభర డింభక పంక్తి, బంభర డింభకులు పిల్ల తుమ్మెదలు, అప్పుడప్పుడే ఝంకారం నేర్చుకుంటున్నటువంటి తుమ్మెదలు, ఆ అప్పుడప్పుడే ఝంకారాన్ని నేర్చుకునే తుమ్మెదల గానం ఇంకా ఇంపుగా ఉందట వాళ్ళకి. వీళ్ళ వేదనాదాన్ని ఆపి ఆ నాదం కాసేపు విన్నారట ఆ మహర్షులు. అంటే ప్రకృతిని ఆనందించడం. ప్రకృతి కూడా తల్లి మనకి. మనం ప్రకృతి సౌందర్యం చెడగొట్టేస్తున్నాం కదా, అదే పర్యావరణ సమస్య మనకి. అక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళు. వీడప్పుడు సిద్ధంగా ఉన్నాడు. వాడి పంట పండింది ఆ రోజు, కానీ వాడికి ఏది తెలియదు, జీవించడానికి ఏదో ఒక మార్గం కావాలి కాబట్టి దారులు కొడుతున్నాడు. పదియార్వన్నె పసిండి వల్కలములన్ భాషించు ముత్యాల జన్నిదములు రత్నమయాక్షతంబులను మాణిక్యంపు పాత్రంబులం చదురొప్పం ధరించి కల్పధరణీ జాతంబులం బోలే కట్టెదురం నిలిచిన సంయమీశ్వరుల సంవీక్షించి సోత్కంఠుడై. ఉత్కంఠ కలిగిందట ఆ వాల్మీకి. అప్పటికి వాల్మీకి ఏమి పేరు లేదా ఆయనకి, వేటగాడే. ఆ వేటగానికి ఒక ఉత్కంఠ కలిగింది మనస్సులో, ఉత్సాహం కలిగింది వాళ్ళని చూస్తూనే. ఎందుకు ఆ ఉత్సాహం అంటే, దోచుకునేవాడు కదా. మహర్షుల దగ్గర ఏముంది దోచుకోవడానికంటే, మంచి మంచి వస్తువులున్నాయి. పదియార్వన్నె పసిండి వల్కలములను భాషించు ముత్యాల జన్నిదములు, వాళ్ళు ధరించిన యజ్ఞోపవీతములు మౌక్తిక యజ్ఞోపవీతములు, ముత్యాలతో చేసిన యజ్ఞోపవీతాలు. ఆ ముత్యాలతో చేసిన యజ్ఞోపవీతాలకు అక్కడక్కడ 16 వన్నె బంగారంతో ఆ కప్పెరలు ఉన్నాయి. ఆ బంగారంతో ఉండే అంచులు చూస్తున్నాడు, యజ్ఞోపవీతాలు చూస్తున్నాడు. పేరు కాషాయ వస్త్రాలే ధరించిన అంచుల్లో ఇంకా పెద్ద పెద్ద బంగారపు కాంతులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క మహర్షి యొక్క అంచులు తీసుకుంటే చాలు, దారిద్ర్యం తిరిగిపోతుంది అనుకుంటున్నాడు వాడు. అంతేకాదు, మాణిక్యంపు పాత్రలు, వాళ్ళ చేతిలో భిక్షా పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు మాణిక్యాలతో తయారు చేసి ఉన్నాయి. ఆ పాత్రల్లో రత్నాక్షతలు ఉన్నాయి. అక్షతలు రత్నాలతో చేసిన అక్షతలు ఉన్నాయి. అంటే వాళ్ళ దగ్గర ఎన్ని సంపదలు ఉన్నాయండి? ఏడుగురు ఉన్నారటువంటి వాళ్ళు, ఒకడు కాదు ఇద్దరు కాదు. ఈ ఏడుగురిని దోచుకున్నామంటే ఇంక అసలు జీవితంలో ఈ వృత్తి వదిలేయచ్చు అనుకున్నాడు వాడు. సోత్కంఠుడై ఉత్కంఠగా ఎదురొచ్చాడు. కనిపిస్తున్నారు బాగా వాళ్ళు, దగ్గరగా వస్తున్నాడు. కనక ధరాళిగన కాటుక కొండకు కోర్కి గలిగను అన అప్పుడు ఆ వనేచరి మహర్షుల ముందుకు సాగి ఎద్దియో మనసునున్న దానిని సమంచిత రీతిని తెలుపు పూనికను కనుగొనే శాంత రమ్య శుభకాంతుల గుల్చడి అమ్ముహాబ్జవులు. వాడికి అంతవరకు ఎంత అంధకారంలో ఉన్నాడో వాడు వెలుగులోకి వస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఐతిహ్యం చెప్తున్నానండి. వాళ్ళు చూస్తూ దగ్గరకు వచ్చాడు. ఏడుగురు బంగారు కొండల దగ్గరికి ఒక కాటు కొండ పోయినట్టుగా ఉందట. వాడి ఆకారం కాటు కొండలాగా ఉంది. ఈ మహర్షులు బంగారు కొండల్లాగా ఉన్నారు. ఎంత బలిష్ఠ శరీరుడైనా హిమవత్పర్వత ప్రాంతాల దగ్గరికి పోతే చలికి వణుకుస్తుంది. అలా జ్ఞాన హిమాలయాలైనటువంటి ఆ మహర్షుల దగ్గరికి వెళ్లేసరికి వీడికి కూడా తెలియనటువంటి కంపం ప్రారంభమైంది. ఎందుకో సందేహిస్తూ నిలిచిపోయాడు, ఏం మాట్లాడలేదు. వాళ్ళు కూడా నిలిచిపోయారు, వాళ్ళు అడుగు ముందుకు పెట్టడం లేదు. వీడు వాళ్ళని పలకరించాలనుకుంటాడు, మర్యాదగా అవన్నీ ఇచ్చేయని చెప్పాలనుకుంటాడు, చెప్పలేకపోతున్నాడు. అదే మహానుభావుల దగ్గర మనం మాట్లాడడం కష్టం. ఒక 2 నిమిషాలు మౌనము ఇద్దరి మధ్య. ఆ మౌనాన్ని ఛేదిస్తూ సప్తర్షుల్లో అగ్రగణ్యుడైనటువంటి మహానుభావుడు కశ్యపుడు చెప్పాడట. ఆయన చూసి, అన్న ఆటవికావతంస సుహమే ఆరణ్యక శ్రేణికి. చూడండి, ఆయన సప్తర్షుల్లో అగ్రగణ్యుడు, వీడు రోజు దారి దోపిడీలు చేసేవాడు, వాణ్ణి అన్న అని పిలవడం అంటే ఎంత మహత్తర. అది భారతీయ సంస్కృతి. అన్న ఆటవికావతంస, ఈ ఆటవికుల్లో అందరిలో నువ్వు ఉత్తముడుగా కనిపిస్తున్నావే, అగ్రగణ్యుడుగా కనిపిస్తున్నావే, సుహమే ఆరణ్యక శ్రేణికి, మీతో పాటు ఈ ఆటవికులంతా క్షేమంగా ఉన్నారా? అది సంస్కృతి. ఈ తిన్నున్ బట్టి చనంగ ఆశ్రమములు ఈ తీరానకు దూరమా, మేము ఇదే మార్గంలో వెళ్లిపోయామంటే బదరీక్షేత్రం చేరుకోవచ్చా, బదరీనారాయణుని సేవించాలనే తపనతో ఉన్నాం మేము, అక్కడికి వెళ్ళొచ్చా అంటూ, నన్నేమో అడుగందలంచినట్లున్నా వేల సంకోచము, ఇంకన్నీ నెమ్మది ఉన్నదున్నట్లు పలకన్ రాదుకో మిత్రమా. నన్నేదో అడగాలనుకుంటున్నావు నాయన, మాకేదో చెప్పాలనుకుంటున్నావు, సందేహం ఎందుకు, చెప్పబోయా అన్నాడు. వాడికి సంస్కృతి తెలియదు కదా, అప్పటికి నాగరికత తెలియదు వాడికి, అందంగా మాట్లాడడం తెలియదు వాడికి. వెంటనే అన్నాడు, అయ్యా బంగారు మీరు ఛాయల పొంగారెడ్డి మిసమిసలను పోల్చిన భవదీయంగములు నాదు ఖడ్గధారణ సంగతి గనజూచు కర్మ చండాలుండను, మర్యాదగా మీ దగ్గరున్న వస్తువులు నాకు ఇచ్చేసేయండి. అలా ఇవ్వలేదు అంటే నా ఖడ్గధారలు, నా ఖడ్గానికి ఎంత పదునుందో చూశారు కదా, ఈ పదును మీ చర్మాలపై పడుతుంది, మీ చర్మాలపై రక్తధారలు వస్తాయి, దోచుకుంటాను. అంత అవసరం లేకుండా మర్యాదగా నీ ఇచ్చేసేయండి అన్నాడు. అరే ఇవన్నీ వీటిపై నీకు మనసు పడిందా? మరి కశ్యపుడు అడిగాడు, కాదు నాయన, జీవించడానికి ఎన్నో మంచి మంచి మార్గాలు ఉన్నాయి కదా లోకంలో, నువ్వు ఇలా ఎదుటి వాళ్ళని దోపిడీలు చేసి హింసించి ఇటువంటి క్రూరకర్మలతో కొన్ని జీవితాన్ని ఎందుకు ఎంచుకున్నావు, తెలుసుకోవచ్చా అని అడిగాడు. నా భార్యను బిడ్డలను పోషించడానికి నాకు ఇది కావాలండి, నాకు ఇది మంచిది అనిపించింది తీసుకున్నానండి, మీకెందుకు ఆ సంగతి అంతా, ముందు ఇచ్చేసేయండి అవండి. పోని నీ మాటకు నీ వాదానికే వస్తాను నాయన, నీ భార్యనో పిల్లలను పోషించడం కోసం ఈ వృత్తి ఎంచుకున్నానన్నావు కదా, ఈ ఘోరమైనటువంటి క్రూరకర్మల్లో ఉన్నటువంటి పాపాన్ని, పాప ఫలాన్ని నీతో పాటు వాళ్ళు కూడా పంచుకుంటున్నారా, చెప్పగలవా అన్నాడు. తప్పకుండా పంచుకుంటారండి, ఎందుకు ఆ వాదం మీకు అన్నాడు. పంచుకోరు నాయన, నువ్వు వెళ్ళి కావాలంటే అడిగిరా, నీ భార్యని పిల్లల్ని అడిగిరా, వాళ్ళు మేము పంచుకుంటాం నీ పాపాలంటే ఇవన్నీ ఇచ్చేస్తాం మీకు, అలా లేదుంటే మేము చెప్పినట్టు వింటావా. అది నచ్చింది వాడికి, ఆ వడంబడికి నచ్చింది. ఎందుకంటే వాళ్ళెవరో చాలా భయంకరంగా, వాళ్ళు ఆయుధాలు ప్రయోగిస్తే లొంగడం లేదు, ఈటలతో గుచ్చాడు లొంగడం లేదు, హగ్గాలతో లొంగడం లేదు, మరి సులభంగా మాటలతో దొరికిపోయారు అనుకున్నాడు. వీళ్ళ దగ్గర ఏదో మంత్రాలు మాయలున్నాయి, నా ఆయుధాలు పనిచేయడం లేదు, కానీ మాటలతో దొరికిపోయారే, ఏముంది సులభంగా ఇంట్లో అడిగి వస్తాను దోచుకుంటారని, అయితే ఇక్కడే కూర్చొని అడిగి వస్తారన్నాడు. అడిగిరానా, ఇక్కడే ఉంటా. వెళ్ళాడు, ఇంట్లో పిల్లలు లేరు, శ్రీమతి గారిని అడిగాడు, ఇలా ఎవరో కొత్తగా వచ్చారు కొంతమంది, ఇట్లా అడిగారు, మరి నేను చేసే పాపాలో పుణ్యాలో క్రూర కర్మలో ఘోరమో మీకు కూడా అందులో పాలు పంచుకుంటున్నారు కదా అన్నాడు. ఉదయమే వెళ్ళేదైనా తెస్తావని నేను చూస్తూ ఉంటే వేదాంతం చెప్పడానికి వచ్చావా నువ్వు, పట్టుకుంది ఆవిడ, నువ్వు దారి దోపిడీలు చేసే మమ్మల్ని సాకమని నేను చెప్పానా నీకు, నువ్వు ఏం చేస్తావో కుటుంబాన్ని సాకాలి నీ భార్య నీ బాధ్యత, దానికి నువ్వు ఎంచుకున్న మార్గం అది, మీ కర్మ, నన్నెందుకు పట్టుకుంటావు, అవన్నీ మేమెందుకు పంచుకుంటామయ్యా అని బాగా వాయించి పెట్టింది. వాడికి, అరే ఇన్నేళ్లు కాపురం చేసినటువంటి నా భార్య మనస్తత్వం కూడా తెలుసుకోకపోయాని, అక్కడి నుంచి వచ్చాడండి, వచ్చి ఆ మహర్షులు అక్కడే కూర్చో ఉన్నారు, నమస్కారం పెట్టాడు. అప్పటికే ఈ సప్తర్షుల యొక్క దృష్టి ప్రసన్నమైనటువంటి చూపుల చేత గాని, వాళ్ళ ప్రసన్నమైన వాక్కుల చేత గాని వాడిపై కొన్ని జ్ఞాన కిరణాలు ప్రవహించాయి. ఆ జ్ఞాన కిరణాల ప్రభావం చేత వాడు పశ్చాత్తప్తుడై, ప్రాయశ్చిత్తం కలిగిన మనస్సు కలిగిన వాడై, ఏదో మనస్సులో తెలియని బాధతో వచ్చి అందరికీ నమస్కరిస్తూ దుఃఖించి ఏడ్చాడు, ఓదార్చాడు. ఎందుకయ్యా అలా ఏడుస్తున్నావు, నీకేమనిపిస్తుందో ఈ మనస్సులో ఇప్పుడు చెప్పు అన్నాడు కశ్యపుడు. ఏమీ లేదు స్వామి, మీ ఏడుగురిని చూడకముందు ఈ భయంకరారణ్యంలో సంచరించే క్రూర మృగాలకు నాకు తేడా లేదు, అడవి మృగాలలో ఒకడనై జనించితి ఆయువెంతయో నడచ నృశంస కర్మముల. ఇంతవరకు నా జీవితంలో దుర్మార్గాలతోనే గడిచింది. అంటే ఈ అరణ్యంలో సంచరించే క్రూర మృగాలకు నాకు ఏమి తేడా లేదు. కానీ మిమ్మల్ని చూచిన తరువాత, మీ మాటలు విన్న తరువాత, మీ ప్రబోధాన్ని ఆలకించిన తరువాత మానవ జీవితానికి ఇది తగదని, తగిన వస్తువు ఇంకేదో ఉన్నదని తపన కలుగుతూ ఉన్నది. దానికి కారకులు వీరే కావచ్చు మహాత్ములారా అంటూ ఏడుగురు కాళ్లపైన పడ్డాడు. ఇంతకంటే విస్తరించి నేను చెప్పలేనండి. సమయ విస్తరభీతి కూడా నేను పాటిస్తాను కాబట్టి వాణ్ణి అనుగ్రహించారు, రామమంత్రాన్ని పలికించారు, అక్కడే సిద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు, పుణ్యక్షేత్రాలకు వెళ్లిపోయారు, సంవత్సరం తర్వాత తిరిగి వచ్చారు. మనం వెళ్లే దారిలో ఇక్కడ ఒక వేటగాడికి రామమంత్రాన్ని ఇచ్చి వెళ్ళాం కదా, వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు, వాడి వ్యక్తి కనపడడం లేదు. కానీ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం అరుహ్య కవితాశాఖాం వాల్మీకి ముని కోకిలం, ఎక్కడో ఒక నవ వసంత వేళలో కోకిల మధురాతి మధురంగా రామ 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 అని కూజితం చేసినట్టుగా వినిపిస్తూ ఉంది పలుకు. ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఈ శబ్దం అని మహర్షులు వెతికారు. వెతికితే ఒక పుట్టలో నుంచి వస్తూ ఉందని ఆ పుట్టను తొలగించి చూశారు. చూస్తే సూర్యోదయ సమయంలో సూర్యబింబం ఎంత అరుణారుణంగా ప్రకాశిస్తుందో అటువంటి జటాజూటములు కలిగి నిర్మలుడై నిశ్చలుడై ప్రశాంతుడై నిరీహుడై నిర్మోహుడై ఉన్నటువంటి ఒక మహాయోగి కనిపించాడు అక్కడ. ఆ యోగి ఎవరే కాదు, పూర్వాశ్రంలో వాడే వేటగాడు. అప్పుడు అంధకారంలో ఉన్నాడు, ఇప్పుడు వెలుగులో ఉన్నాడు. అదే భారతి. ప్రథమం భారతీ నామ అంటే సరస్వతి భారతీదేవి. వెలుగు అక్కడొచ్చింది వాడికి మనస్సులోకి. ఆ పుట్ట తొలగించి, నాయన పూర్వాశ్రమంలో నీ పేరేమిటో మాకు తెలియదు, నీ తల్లిదండ్రులెవరో మాకు అవసరం లేదు, అయితే ఇది కొత్త జన్మ, నీకు రెండవ జన్మ, వాల్మీకి నుంచి ఉద్భవించావు కాబట్టి వాల్మీకి నీ పేరు ఈరోజు నుంచి అని సప్తర్షులే వాడికి వాల్మీకి అనే నామకరణం చేసి వెళ్లిపోయారు. కొన్నాళ్ళకి నారద మహర్షి వచ్చాడు. రామ 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 అనుసంధానంలో ఉన్నాడు కదా, అడిగాడు, స్వామి లోకోత్తర గుణోత్తర చరిత్ర కలిగిన మహానుభావుడు ఎవరి లోకంలో, కోన్ వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, ఉత్తమోత్తమ చరిత్ర కలిగిన మహానుభావుడు ఎవరున్నారో నాకు చెప్పండి అంటే, అటువంటి వాడు ఎవరో కాదయ్యా, నువ్వు రోజూ స్మరించుకుంటూ ఉన్నావే ఆయనే. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనై శ్రుత నియతాత్మ మహావీర్యో ద్యుతిమాన్ ధృతివాన్ వసి అని 12 శ్లోకాల్లో రాముని గుణాలు వర్ణించాడండి. ఆ 12 గుణాలు త్రేతాయుగంలో రామునికి ఉన్నాయి, కలియుగంలో మన సాయిరామునికి ఉన్నాయి. అవి ఆ గుణాలు చూచి పులకించడమే యోగుల యొక్క పారవశ్యం. ఆ 12 శ్లోకాల్లో ఉండే గుణగణాలు ఎవరికుంటే వాడు రాముడే. ఆ 12 శ్లోకాల్లో ఆ గుణగణాలు ఉంటామన్నది లోకోత్తరమైనటువంటి అద్భుతం. అది రాముని చరిత్రలో చెప్పాడు. అయ్యా నువ్వు రామాయణం రాయవయ్యా అని చెప్పేసి వెళ్ళిపోయారు నారదుడు. రాయాలని ఉంది. అప్పటికే శిష్యులు చాలా మంది ఉన్నారు ఆయనకి. చాలామంది శిష్యులు పోగైపోయి ఉన్నారు. తమసా నదీ తీరంలో ఆశ్రమం ఉంది. మరి భూర్జపత్రాలు తీసుకొచ్చారు శిష్యులు. అప్పుడు భూర్జపత్రాలు రాసుకునేవాళ్ళు. చాలా ప్రశాంతమైన స్థితిలో కూర్చున్నాడు, చెప్పడానికి స్ఫురించలేదు. దాన్ని కృత్యాద్యవస్థ అంటారు. కృత్యాద్యవస్థ అంటే అక్కడ మళ్ళా సరస్వతి వెలగాలి. వెలుగులో వెలుగు, అంతర్జ్యోతిలో బిందు జ్యోతి, ఎన్నో జ్యోతిలో మళ్ళీ ఒక అంతర్జ్యోతి, అంతర్జ్యోతిలో మళ్లీ ఒక బిందు జ్యోతి. అటువంటి జ్యోతిర్మయ జగత్తులో విహరించడమే సరస్వతి వైభవం. అంటే వాల్మీకి ఎందుకు స్ఫురించడం లేదు చెప్పడానికంటే, కృత్యాద్యవస్థ ఎందుకు కలుగుతూ ఉందంటే, మహర్షి నారద మహర్షి చెప్పాడు రాముడి గురించి వర్ణిస్తూ, ఇక్ష్వాకు వంశ ప్రభవో అన్నాడు. ఇక్ష్వాకు వంశంలో ప్రభవించిన రాముడు అని ప్రారంభించాడు ఆయన. కాబట్టి ఈ రామాయణాన్ని ఇక్ష్వాకు మహారాజు నుంచి రాయాలా, రఘుమహారాజు నుంచి రాయాలా, దిలీపుడి నుంచి ప్రారంభించాలా, ఎక్కడి నుంచి ప్రారంభించాలి? అసలు ముందు ఎక్కడో ప్రారంభించాలో తెలిస్తే కదా తరువాత కావ్యం చెప్పడం. మనలాంటి వాళ్ళైతే ఏదో ఒకటి పర్వాలేదులే ఏదో ఒకటి రాసేస్తాం, అలా కుదరదు. అప్పుడు మహర్షులు ఒప్పుకోరు. వాళ్ళ అంతరంగం మనస వాచ కర్మణ స్థిరత్వాన్ని పొందేంత వరకు, మహాసంయమన స్థితి కలిగేంత వరకు, పరమసత్యం గోచరించేంత వరకు నోరు విప్పర మహర్షులు. అలాగా తపిస్తున్నాడు. ఎక్కడి నుంచి నేను ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి, దాన్ని కృత్యాది అవస్థ అన్నారు. కృతికి ఆదిలో కలిగే అవస్థ. తపించాడు తపించాడు, ప్రతిరోజు తమసా నదికి వెళ్తాడు, స్నానం చేస్తాడు, అక్కడి నుంచి వస్తాడు, కూర్చుంటాడు, ఏమీ స్ఫురించి సాయంత్రం అయిపోతుంది. ఏమీ అలా ఏమీ స్ఫురించకుండా కొన్ని రోజులు మాసాలు గడిచిపోయిందండి. ఒకరోజు వెళ్ళాడు తమసా నదికి శిష్యులతో కూడా. ప్రతిరోజు కంటే విలక్షణంగా కనిపిస్తుంది తమసా నది అక్కడ. అంటే ఏమిటి, విరుగుల్లో మళ్ళా ఇంకొక విరుగు ప్రవేశించింది మనసులో ఆయనకి ఆ రోజు. అకర్దమ విదం తీర్థం భరద్వాజ నిశామయ, శిష్యుల్లో భరద్వాజుడిని వాడిని పిలిచి, నాయన చూడవయ్యా, ఈ తమసా నది ప్రవాహం నిన్నటి వరకు కొంత బురదమయంగా నాకు అనిపించేది, ఈ రోజు అసలు బురదే లేదయ్యా. అకర్దమం ఇదం తీర్థం, ఎటువంటి బురద లేకుండా స్వచ్ఛమై నిర్మలమైనటువంటి జలంతో ప్రవహించే ఈ నదీ నదీమతుడిని చూస్తూ ఉంటేనే ఎలా ఉందంటే, రమణీయ ప్రసన్నాంబుహు సన్మనుష్య మనోయథ, ఉత్తమోత్తమ చరిత్ర కలిగిన మహానుభావుడైనటువంటి పురుషోత్తముని యొక్క అంతరంగం ఎంత నిర్మలంగా ఉంటుందో ఈనాడు ఈ నదీ ప్రవాహం అంత నిర్మలంగా ఉన్నది అన్నాడు. ఆ పోలిక అంటే ఆయనే రాముడు. హఠాత్తుగా అలా పోల్చేసరికి గురువు గారు శిష్యులు సంతోషించారు. గురువు గారి ముఖంలో నిన్నటి వరకు విషాదం కొంత ఉంది, ఏమీ చెప్పలేకపోతున్నామని. ఈరోజు ఆనందంగా మాట్లాడుతున్నాడు గురువు గారు. వచ్చారండి, నది నడిచొస్తూ ఉన్నారు, స్నానాదులు పూర్తి చేసుకుని అనుష్ఠానాలు నడిచొస్తూ ఉంటే అప్పుడు జరిగింది. రెండు పిట్టలు శృంగార పారవశ్యంలో ఉండగా ఒక బోయేవాడు ఒక పిట్టను పడగొట్టాడు. ఆ దృశ్యాన్ని చూచిన వాల్మీకి మనసు ద్రవించింది. ద్రవించి అక్కడ వెంటనే తనకు తెలియకనే మనస్సులో నుంచి పొంగింది ఒక ధార, మా నిషాద ప్రతిష్టాంత అగమ శాశ్వతి సమాహ యత్ క్రౌంచ మిథునాధేకం అవధి కామమోహిత. అయ్యో, పారవశ్యంలో ఉన్న రెండు పిట్టల్లో ఒక పిట్టను పడగొట్టినందువల్ల నువ్వు ఏం భావుకోగలిగావురా వేటగాడా అని వేటగాడిని హెచ్చరిస్తున్నట్టుగా, ఆ దృశ్యాన్ని చూడలేక తపిస్తూ బాధపడుతూ ఉన్నట్టుగా, విషాదం కలిగినట్టుగా తన భావాన్ని వ్యక్తీకరించాడు. వెంటనే ఆలోచించాడు, ప్రతిరోజు నేను రామాయణం చెప్పాలని కదా ప్రయత్నిస్తున్నాను, అది చెప్పలేకపోతున్నానే, ముందు ఈ శ్లోకం మనసులో వచ్చేసింది ఏమిటిది, పైగా ఈ స్ఫురించిన శ్లోకం కూడా పాదబద్ధ అక్షర సమహ తంత్రీలయ సమన్విత, పాదబద్ధంగా ఉన్నది, అక్షర సమంగా ఉన్నది, తంత్రీలయ సమన్వితంగా ఉన్నది. శోకంతో ఉన్న నా మనస్సులోనికి ఈ శ్లోకం ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉండగా చతుర్ముఖ బ్రహ్మ సాక్షాత్కరించాడు. బ్రహ్మ సాక్షాత్ బ్రహ్మదేవుడు సాక్షాత్కరించాడండి. సాక్షాత్కరించి అన్నాడు, మచ్ఛందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి. అయ్యా, సరస్వతి నీ హృదయంలో ప్రతిష్ఠితమైంది ఈ క్షణంలో. మచ్ఛందా దేవతే బ్రహ్మన్, ఛందస్సు అంటే సరస్వతి, ఛందస్సు అంటే వేదము, వేద ఛంద పాదవుతు వేదస్య, ఛందస్సు అంటే శబ్ద భావ లయ, ఒక లయాత్మకమైనటువంటి శబ్ద గమనంతో కూడినటువంటి భావ లక్షణంతో కూడినటువంటి విన్యాసము ఇప్పుడు నీ మనసులో ప్రతిష్ఠితమైంది, అదే సరస్వతి. ఎందుకు సరస్వతి వచ్చింది నీ మనసులోకి, రామస్య చరితం సర్వం కురుత్వం ఋషి సత్తమ, నువ్వు రాముని చరిత్ర చెప్పాలి లోకానికి కాబట్టి వచ్చింది, కాబట్టి తీసుకో. సరస్వతి ప్రసన్నమైంది అంటే నిన్నటి వరకు సరస్వతి ప్రతిష్ఠితం కాల, కృత్యాద్యవస్థ అది. అదృశ్యమైనడు బ్రహ్మ, ఆ మాటని అదృశ్యమైపోయాడు. రామాయణం గురించి నువ్వు మాటలు చెప్పాడు, ఈ నదులు కొండలు ఉన్నంత వరకు రామాయణం ఉంటుంది, నువ్వు చెప్పే మహాకావ్యం ఉంటుంది, ఆశీర్వదించి అదృశ్యుడైనాడు. తిరిగి ఈయన మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల బ్రహ్మ, కనిపించినంత సేపు ఆయనే మాట్లాడి వెళ్ళిపోయాడు. వాల్మీకి మనస్సులో అయ్యో రాయాలనే కదా అనుకుంటున్నాను, ఈ సందేహాన్ని అడగలేకపోయానే బ్రహ్మనైనా, ఎక్కడి నుంచి ప్రారంభించాలి నేను రామాయణాన్ని అనుకుంటూ, మళ్లీ ఈ కృత్యాద్యవస్థ ఇంకా కొంతకాలం గడవలసిందేనా అని బరువుతో మనస్సులో ఆశ్రమంలో ప్రవేశిస్తే, అప్పటికే కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ జమదగ్ని వశిష్ఠ ఈ మహర్షులు వచ్చేస్తున్నారండి. ఎందుకు వచ్చారు మహర్షులు మళ్ళీ మా గురువు గారు? అందరికీ నమస్కారం పెట్టాడు. అయ్యా, నువ్వు రామాయణం రాయడం అవస్థపడుతున్నావు, తెలిసే వచ్చాం. జాతశ్రీ రఘునాయకో దశరథాన్ మున్యాశ్రయా తాటకం హత్వా రక్షిత కౌశిక క్రతువర కృత్వా ప్యహల్యాం శుభాం భంగ్వా రుద్ర శరాసనం జనకజాం పాణో గృహీత్వా తతో జిత్వార్తా ధ్వని భార్గవం పునరగాత్ సీతా సమేత పురీం. కశ్యప ప్రజాపతి, కశ్యప బ్రహ్మ మహర్షి అందుకుని బాలకాండ మొత్తం ఒక శ్లోకంలో చెప్పేశాడు. జాతశ్రీ రఘునాయకో దశరథ మహారాజు గారు మహర్షులను ఆశ్రయించి యజ్ఞం చేశాడు, అక్కడి నుంచి ప్రారంభించాడు. అక్కడ సందేహాలన్నీ తీరిపోయింది మహర్షి. ఏడుగురు మహర్షులు ఏడు శ్లోకాలు చెప్పేశారు రామాయణాన్ని. అదే సప్తర్షి రామాయణము అంటారు లోకంలో. సందేహాలన్నీ తీరిపోయింది, అదృశ్యులైనారు. ఆ రోజు నుంచి ప్రారంభించాడు రామాయణాన్ని వాల్మీకి. వెలుగులో వెలుగొచ్చింది కాబట్టి, సరస్వతిలో సరస్వతి ఆవేశించింది కాబట్టి, భారతీయ నామ వెలుగుతో క్రీడించే ఆనంద పారవశ్యంతో కూడిన యోగశక్తి ఆనాడు మనస్సులో ప్రవేశించింది కాబట్టి తీసుకున్నాడు. సరస్వతి ఒక పేరు గురించి చెప్పడానికే ఎంతసేపట్టిని చూశారా అండి? క్లుప్తంగా చెప్తేనే, ప్రథమం భారతీయ నామ, ద్వితీయంచ సరస్వతి. సరస్వతి భారతి అంటే వెలుగుతో ఆనందించడం, సరస్వతి అంటే సరస్వతి ప్రవాహశీలమైన జ్ఞానము. జ్ఞానము వెలుగు అలా వచ్చి మాయం అయిపోవడం కాదు, తడుక్కున మెరిసి మాయమైపోవడం కాదు, సుస్థితంగా నిలవడమే సరస్వతి. ప్రవాహశీలమైనటువంటి వెలుగు, ప్రవాహశీలమైనటువంటి జ్ఞానము, సరస్వతీదేవి యొక్క వచఃప్రవాహం, శబ్ద ప్రవాహం, భావప్రవాహం, ఆనంద మకరంద రసప్రవాహం ఎలా ఉంటుందో ఒక్క ఉదాహరణ చెప్పి నా ఉపన్యాసం పూర్తి చేస్తాను. నిర్దేశిత కాలం కూడా పూర్తవుతూ ఉంది కాబట్టి. కృష్ణదేవరాయల వారు గండపెండేరాన్ని బంగారు పళ్ళెంలో ఉంచి సంస్కృతాంధ్రాల్లో సమానంగా కవిత్వం చెప్పేవాళ్లు ఇది తీసుకోండి అన్నారట, అష్టదిగ్గజ కవులు చూసి. కాసేపు ఎవరో పలకల. కృష్ణదేవరాయల వారు కూడా గొప్ప కవి, స్వయంగా విద్వత్ కవి, మహాపండితుడు, మహాకవి. ముద్దుగా గండపెండీరమున్ గురుడంచు బహూకరింపగా ఒద్దిక నా కొసంగోమని ఒక్కరు పలకగలేరు అదేలకో అని పద్యంలోనే అడిగాడు, ఛందోబద్ధంగా అడిగాడు. అప్పుడు అలసాని పెద్దల గారు పైకి లేచారు. పెద్దనబోలు సత్కవులు పృథ్వీని లేరని మీరెరుంగర పెద్దన కీదలంచెరను పేరిమి నాకుడు కృష్ణరాన్రుప. కృష్ణదేవరాయ మహారాజా, ఆ విధంగా చెప్పగలిగిన వాళ్ళు ఈ సభలో అల్లసాని పెద్దనే అని మీరే గుర్తిస్తారని నేను అనుకున్నాను, కాబట్టి మీరే ఇస్తారేమని చూస్తున్నాను అంటూ సంస్కృతాంధ్రాలలో సమానంగా ఎలా కవిత్వం చెప్పాలో నిరూపిస్తూ 30 పాదాలు చెప్పాడు ఆసుగా. అప్పటికప్పుడు అదే సరస్వతి ప్రవాహం, శబ్ద ప్రవాహం, భావ ప్రవాహం. పూత మెరుంగులున్ పసర పూప బెడంగులు చూపునట్టివా కైతలు జగ్గు నిగ్గు నెడగావలె ఘమ్మన ఘమ్మనన్వలెన్ రాత్రియున్ పవల్ మరపురాని హొయల్ చెలియాన జంపు నిద్ధాతని తీపులో ఎనగ దారశిలన్వలె లోదలంచినన్ ప్రాతిగ పైకొనన్వలెను పైదలి కుత్తుకలోన పల్లటీ కూతలనన్వలెన్ సొగసు కోర్కులు రావలె ఆలకించినన్ చేతి కొలంది కౌగిటను చేర్చిన కన్నీయ చిన్ని పొన్ని మేల్మూతల చెన్నుదోయివలే ముచ్చటగావలె పట్టిచూచినన్ డాతుడనున్న మిన్నుల మిఠారపు ముద్దుల గుమ్మ కమ్మనవు వాతెర దొండపండువలె వాచవిగావలె పంటనూదినన్ గాతలి తమ్మిచూలి దొరకై వలపున్ జవరాలి సివ్యపున్మే తెలి ఎబ్బురంపు జిగి నిబ్బర పుబ్బకు గబ్బిగొబ్బ పొన్బూతల పూరికాయ సరిపోరివి కిన్నెర మెట్లవంతి సంజాతపు సన్నవంతి బయచారపు కన్నడ గౌళవంతుక సాతత తార తారల పసంధివులాడు గోటమీటు బల్బ్రోతలు నుంబులెన్ హరువు మొల్లముగావలే అచ్చతెంగులి రీతిగా. అచ్చతెంగులో కవిత్వం చెప్తే ఇలా ఉంటుందంటాడు, 15 పాదాలు తిరిగే చెప్పాడు. ఇంకా 15 పాదాలు సంస్కృతే చెప్తాడు ఆయన. సంస్కృతంబు పచరించడు పట్టున భారతీ వధూటి తపనీయ గర్భ నిగటీ భవదానన పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభాపాత సుధాప్రపూర్ణ బహుభంగ గుమంగుమ గొంగుమర్భటీ జాతక తాళ యుగ్మ లయసంగతి మించు విపంచికామృదం గాతత తేహి తత్తహిత హాది ధనంధన దాణ దింధిమి వ్రాత నయానుకూల పదవారి కుహుద్వా హారికింకిణి నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝళ ఝళీ మరంద సంఘాత వియద్ధునీ చకచకద్వికచోత్పల సార సంగ్రహాయాత కుమార గంధవాహార సుగంధ విలాసయుక్తమై చేతము చల్లజేయవలే జిల్లన చల్లవలెన్ మనోహర ద్యోతక కోస్తనీ ఫల మధుధ్రవ గోఘృత పాయస ప్రహారాతి రసప్రసార రుచిరప్రసరంబుగా సారే సారే కున్ అని 15 పాదాలు సంస్కృతమే చెప్పారు. ఇది ప్రవాహశీలమైనటువంటి జ్ఞానం అంటే ఇదండి. సరస్వతి అంటే ఇది. సరస్వతి సాక్షాత్కార భాగ్యాన్ని పొందిన మహాకవులు చెప్పే వచ ప్రవాహం ఎలా ఉంటుందో ఇది. ప్రథమం భారతీనామ, ద్వితీయంచ సరస్వతి, తృతీయం శారదాదేవి. నాకు నిర్దేశించిన సమయం పూర్తయిపోతుంది కాబట్టి ఇక్కడి నుంచి నేను వివరించలేకపోతున్నానండి. శారద అంటే స్వచ్ఛత్వానికి ప్రతీక, ప్యూరిటీ ఇన్ హార్ట్ అండ్ క్లారిటీ ఇన్ థింకింగ్. మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటే సరస్వతి అంత విహరిస్తుంది. కాబట్టి మీ అందరి మనస్సుల్లో సరస్వతిదేవి విహరించాలని. సత్సాయి భగవాన్ సరస్వతి స్వరూపమే. భగవాన్ సేవ చేస్తూ ఉంటే నాకు ఆ సరస్వతీదేవి ఆ భగవాన్ తేజస్సులో కనిపించినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆ తేజస్సు ఎన్నోసార్లు నేను చూడగలిగాను కూడా. నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ పోతన గారు చెప్పారు కదండి, భాగవతం చెప్పాలంటే పలికించడువాడు రామభద్రుడు అన్నాడు. నేను ఈ ఎల్లసారి వారి ఉత్తర బాలికతోనే పూర్తి చేసేస్తాం ఉపన్యాసం అనుకుంటూ ఉండగా ఇప్పుడేదో మనసులో పలికిస్తున్నాడు సాయిరాముడు వడి దగ్గర. పలికించేవాడు సాయి రామభద్రుడు అన్నట్టుగా ఒక్క పద్యాన్ని ఆ దేవదేవునికి అంకితం చేసుకుంటూ ఒక పద్యాన్ని నేను ఆసుగా చెప్పి నా ఉపన్యాసం పూర్తి చేస్తాను. సత్యసాయి అంటే ఆ శబ్దంలో రెండున్నాయి, సత్య సాయి. అవతారమూర్తి పుట్టపర్తి వికుంఠ పుణ్యధామమున వేంచేసిన సగుణైక శేషసాయి. వైకుంఠంలో శేషసాయే ఈ సత్యసాయి. అక్కడ వైకుంఠం, ఇక్కడ పుట్టపర్తి. పుట్టపర్తి వికుంఠమున, పుట్టపర్తి వికుంఠమును పుణ్యధామము వేంచేసిన సగుణైక శేషసాయి. ఈ క్షేత్రానికి వేంచేసి అవతరించినటువంటి శేషసాయి. అద్భుతంబులు అసాధ్యములైన కార్యములు, ఇది అసాధ్యము అన్న కార్యం కాని అద్భుతమైనటువంటి మహిమలు కాని, అద్భుతంబులు అసాధ్యములైన కార్యములు మాన్యత సలిపిన మహిత సాయి. మహత్వం కలిగినటువంటి సాయి, ఎన్నో మహత్తులు చూపినటువంటి సాయి. సగుణైక విస్ఫార సాక్షాత్కృత సంగు దివ్య లీలాసాయి ధిషణమూర్తి. నేను ఇక్కడికి రావడం ప్రారంభించిన తర్వాత సత్యసాయి భగవాన్ యొక్క అమృత హస్తారవిందాలతో ఆశీర్వాదాలు అందుకుని అదొక అమృత పానలాగా ఆస్వాదించి ఆ తర్వాత నాలో కలిగిన ఎన్నో అనుభూతులతో ఆ పరమాత్మ ఇటీవల కూడా ఒక చోట నేను భాగవతం చెప్తూ ఉంటే నాకు స్వప్నంలో సాక్షాత్కరించారు, ఒక అనుభూతి ప్రసారించారు. అందుకే దివ్య లీలాసాయి ధిషణమూర్తి అని అనిపిస్తూ ఉంది. సత్వబోధనలతో తత్వ మహత్వంపు సరణి తెలిపిన ఎట్టి జ్ఞానసాయి. ఆ సాయి శేషసాయి, దివ్య లీలాసాయి, మహితసాయి, జ్ఞానసాయి కూడా, జ్ఞానాన్ని ప్రసాదించే సాయి. భారతీయ విజ్ఞాన ప్రభా నిరూఢి రూపమెత్తిన అవతార దీప సాయి. భారతీయ విజ్ఞాన ప్రభా నిరూఢి రూపమెత్తిన అవతార దీప సాయి. దీపమే జ్ఞాన దీపమే తానైనటువంటి సాయి. అఖిల భక్తలోకముల సౌఖ్యప్రదాయి, అఖిల భక్తలోకముల సౌఖ్యప్రదాయి, నిత్య సంప్రదాయి శ్రీ సత్యసాయి అని ఈ చివరి అంటే ఆ పరమాత్మ నా సన్నిధిలో సాయిరాముపై ఒక ఆశగా కూడా పద్యం చెప్పకుండా నీ ఉపన్యాసం ఎలా పూర్తవుతుంది అని మనస్సులో ఒక ప్రచోదన కలిగించారు. అదే మహోత్తేజము. భావాంబర విధి విస్తృత విహార శారదాదేవి యొక్క ఆ పేరు గురించి చెప్పాలి అనుకుంటూ అయ్యో చెప్పలేకపోతున్నానే అంటే ఆ తపన ఎలా తీర్చారు పరమాత్మ అని నేను భావిస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహానుభావులు, నిర్వాహకులు, పెద్దలు అందరికీ కూడా, నన్ను ప్రేరణ నాకు ప్రేరణ కలిగించినటువంటి మా శకుంతల మేడం గారు, మా మిత్రుడు భట్టాచార్య, ఇంకా అందరూ ఎంతో ప్రశాంతంగా ఆనందంగా విన్నటువంటి సదస్యులు మీ అందరికీ కూడా పునఃపునః ప్రణామాంజలు సమర్పిస్తూ ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నాను.
Om Shri Sai Ram. On the behalf of everyone, I take this opportunity to thank once again the scholar Dr. Mohan Garu for his most insightful talk on Saraswati Tattva with beautiful anecdotes and poetry from Mahabharata and Ramayana. How do we get Saraswati Tattva into ourselves is the question. And to reiterate, as Dr. Mohan Garu narrated, Valmiki had the same question, and when he asked Brahma, Brahma said, it is just the thought of Rama being in your mind, it is just the Rama Nama Smarana that you do, that can make the seat of all knowledge and learning, Saraswati, to take seat in your heart. Thank you, sir. I now pray to our most beloved Bhagwan to bless all of us with his divine benediction on this joyous Avatar Declaration Day. Swami's discourse will be followed by bhajans, Mangal Aarti, and his divine darshan. Jai Sai Ram.
Prema Swarupulara.
Embodiments of love.
ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింపజేస్తారని ఎంతో కొండంత ఆశతో ఉంటున్నాను.
భగవాన్ హ్యాస్ గాట్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ ఆన్ యూ దట్ యూ విల్ బి ఏబుల్ టు రిజువనేట్ రీవైటలైజ్ బ్రింగ్ బ్యాక్ ది ఎన్షియంట్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ దిస్ కంట్రీ.
ఎందు నిమిత్తమై ఈ ప్రాచీన సంస్కృతిని మీ ద్వారానే ఈ జగత్తుకు చాటాలి.
ది ఎన్షియంట్ కల్చర్ హ్యాస్ గాట్ టు బి ప్రొపగేటెడ్ త్రూ యూ.
మీరే దీనికి తగినటువంటి నాయకులు.
యు ఆర్ ది రైట్ లీడర్.
మీరే దీనికి తగినటువంటి సమర్థులు.
యు ఆర్ ది డిజర్వ్డ్ వన్.
ప్రాచీన కాలం యొక్క సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి మీకే తగినటువంటి శక్తి కలదు.
యు హావ్ ఆల్ ది కెపాసిటీ టు ఎస్టాబ్లిష్
అలాంటి సంస్కృతిని
గాడిచి
అలాంటి సంస్కృతిని పెంచి ఇలాంటి సంస్కారాన్ని నిలబెట్టాలి.
అండ్ దట్ కల్చర్ అండ్ ద ట్రెడిషన్ హావ్ గాట్ టు బి పాస్డ్ ఆన్.
ఈ సంస్కారం అనేటువంటిది తెచ్చుకుంటే వచ్చేటువంటిది కాదు.
ద కల్చర్ కెనాట్ బి సింప్లీ అక్వైర్డ్.
మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
ఇట్ హాస్ టు ఒరిజినేట్ అవుట్.
సంస్కారం అనగా ఏమిటి?
వాట్ ఇస్ కల్చర్?
నిత్య జీవితంలో ఉన్నటువంటి దురభ్యాసంను దూరం గావించి,
గివింగ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్,
సదభ్యాసాలను పెంచుకుని,
కల్టివేటింగ్ గుడ్ హ్యాబిట్స్,
సచ్చీలతో జీవించడమే సంస్కారం.
లీడింగ్ ది లైఫ్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ కల్చర్.
అది ఏ సంస్కారం అంటే కల్చర్ అంటే ఏమిటి?
వాట్ ఇస్ కల్చర్?
ఏదో మన భారతీయ కల్చర్ అంటే ఏదో ఒకటి రామాయణము మహాభారతం అని చెప్పడం, ఇవి మాత్రం కాదు కల్చర్.
ఇండియన్ కల్చర్ డస్ నాట్ మీన్ నరేషన్.
నిత్య జీవితంలో ఉన్నటువంటి మన దురభ్యాసములను,
బ్యాడ్ హ్యాబిట్స్,
దుర్గుణములను,
బ్యాడ్ క్వాలిటీ,
దురాచారములను,
బ్యాడ్ ప్రాక్టీస్,
దుస్సంగములను,
బ్యాడ్ కంపెనీ
దూరము గావించి, సదభ్యాసములను, సచ్చింతనను, సత్ప్రవర్తనను, సచ్చీతను పెంచుకోవటమే.
వన్ హ్యాస్ టు డెవలప్ గుడ్ థాట్స్, గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్.
దీనికి ఒక చిన్న ఉదాహరణము,
స్మాల్ ఎగ్జాంపుల్.
మన పవిత్రమైన భారతీయులు ఫార్మర్స్, చేతిగాడిగా ఉండేటువంటి వాళ్ళు.
ద ఫార్మర్స్ ఫార్మర్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ అగ్రికల్చర్.
భూమిని దున్ని, భూమిని ఆధారం చేసుకుని, ఆ భూదేవి ఇచ్చినటువంటి ప్రసాదమును భుజించి సత్కీర్తిని పొందేటువంటి వారు.
దే కల్టివేట్ ది ల్యాండ్ అండ్ దే క్యారీ దేర్ లైవ్లీహుడ్ అవుట్ ఆఫ్ ది క్రాప్స్.
అక్కడ ఏం సంస్కారాన్ని పొందారు?
వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ దే హ్యాడ్?
మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే.
యు ఆల్ నో దిస్.
గడ్డితో పుట్టినటువంటి వడ్డను, గడ్డితో పుట్టినటువంటి వడ్డను, ప్యాడీ,
ది ప్యాడీ అవుట్ ఆఫ్ ది గ్రాస్,
దాన్ని చక్కగా వేరు చేసి,
అండ్ ఇట్ ఈస్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ ది హస్క్.
ఆ ప్యాడీని,
దట్ ప్యాడీ,
తిరిగి మిషన్ లో వేసి, లేక దంచు,
అండ్ పుట్ ఇన్ ద మిషన్ ఆర్
జైన్ పొట్టునంతా తీసివేసి,
హస్క్ ఇస్ రిమూవ్డ్.
పొట్టును తీసిన తర్వాత బియ్యాన్ని చక్కగా పాకం చేసి,
అండ్ దట్ బాయిల్డ్,
దీన్ని బాగా ఉడకబెట్టి
అండ్ స్కూప్డ్ వెల్
దానిని భుజించడమే ఇది సంస్కారము.
అండ్ ఈ పార్టేకింగ్ దట్ ఫుడ్ ఇస్ కల్చర్.
పుట్టిన వడ్లని వడ్డని అట్లనే తింటాడా ఎవడైనా?
యూ డోంట్ పార్టేక్ ది ప్యాడీ.
ఆ గడ్డిని ఎట్టైనా తింటాడా వాడు?
డూ యూ పార్టేక్ గ్రాస్?
గడ్డిని నీవు తింటున్నావు అంటే నీవు ఒక పశువు.
ఇఫ్ యూ స్టార్ట్ ఈటింగ్ గ్రాస్ యూఆర్ అన్ అనిమల్.
గడ్డిని వేరు చేయాలి.
యూ హావ్ టు సెపరేట్ ది
గ్రాస్. వడ్డని వేరు చేయాలి.
హస్క్ మస్ట్ బి సెపరేట్.
వడ్డను దంచి దానిపై హస్క్ ను వేరు చేయాలి.
అండ్ హస్క్ మస్ట్ బి సెపరేటెడ్ అవుట్ అండ్ ద రైస్ మస్ట్ బి కుక్డ్.
హస్క్ ను వేరు చేసిన తర్వాతనే దీన్ని అగ్నిలో వేసి దీని అగ్ని సంస్కారం గావించి దాన్ని భుజించాలి.
అండ్ దెన్ ఇట్ మస్ట్ బి బాయిల్ దేర్ ప్రాపర్లీ కుక్డ్ అండ్ పార్టేకెన్. దట్ ఈస్ కల్చర్.
కనుకనే ఈ సంస్కారం చిన్న దేని నుంచి కూడాను ప్రతి వస్తువునందు కూడాను సంస్కరింప చేసుకుంటున్నాం మనం.
ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ టు బి కల్చర్డ్ ఆర్ రిఫైన్డ్.
ఒక చిన్న ఉదాహరణ మీరే చూసుకోండి.
ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
రెండు గజాల షర్ట్ని మీరు తీసుకుని వస్తున్నారు.
యూ బ్రింగ్ టూ యాష్ క్లాత్.
రెండు గజాల షర్ట్ని తీసుకుని వస్తే ఆ షర్ట్ను రెండు గజాలు మీరు కప్పుకోవటం లేదు.
యూ డోంట్ కవర్ యువర్ బాడీ విత్ టూ యాష్ క్లాత్.
దాన్ని చక్కగా
in a nice way
tailor దగ్గరికి ఇచ్చి
take it to the tailor.
వాడు కత్తితో కత్తిరించి
he'll cut it with the scissor.
సీజర్ తో ఉడికి దానికి కుట్టించి
and he'll also stitch it with the needle.
నెక్టల్ గాను కాలర్ గాను రోజు జోబీ గాను ఈ విధంగా కుట్టించి చక్కగా అలంకారం చేసి మీరు ధరిస్తున్నారు.
అండ్ యూ స్టిచ్ ది టూ యార్ షర్ట్ ఇన్ సచ్ ఎ వే టు హావ్ ద హ్యాండ్స్ అండ్ ద కాలర్ ఆఫ్ ద పాకెట్.
కుట్టిన వస్త్రాన్ని చొక్కాగా మీరు సైజ్ రీతిగా కుట్టించుకోవటము ధరించుకోవటము ఆనందించడం ఇదే సంస్కారం.
ద కల్చర్ లైస్ ఇన్ మేకింగ్ ది టూ యార్డ్స్ క్లాత్ ఇన్ ఎ బ్యూటిఫుల్ షర్ట్.
దాని ఎందుకు భారతీయుల యొక్క సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిదో మీరు యోచించుకోండి.
ద కల్చర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ రివీల్డ్ ఇన్ ఎ నైస్ వే.
ఈ విధమైనటువంటి యొక్క సంస్కారాన్ని మనం విస్మరించి
వీఆర్ ఫర్గెటింగ్ దిస్ కల్చర్.
సంస్కారం అంటే అదేదో ప్రాచీనమైనటువంటి ధర్మం మాకు అక్కర్లేదంటుంటారు.
వీ కన్సిడర్ దిస్ కల్చర్ యాజ్ ఆర్కైక్ ఆర్ అవుట్డేటెడ్.
కల్చర్ అనేటువంటిది అర్థం చేసుకునేటువంటి మూర్ఖుడే ఇది ప్రాచీన సంస్కారం అనుకోవటం.
ఇస్ ఓన్లీ ఫూల్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ ద ట్రూత్.
మన నిత్య జీవితానికి సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ సంస్కారం.
అండ్ ఇన్ ఫ్యాక్ట్ కల్చర్ ప్రూవ్స్ ది వాల్యూ ఆఫ్ ది ట్రూత్ విచ్ యు హావ్ టు అడాప్ట్.
పశువులుగా పుట్టినటువంటి మనమును మానవులుగా తీర్చిదిద్ది దైవంగా తీర్చి పెట్టుకోవటమే.
ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ ఎవాల్వ్డ్ ఆఫ్ ది యానిమల్ కింగ్డమ్ అండ్ యు ఆర్ హ్యూమన్ బీయింగ్స్ రీచ్ ద డివైన్ స్టేట్.
మానవుడిగా పుట్టినావు.
యు ఆర్ బోర్న్
యు మానవుడిగానే చచ్చి ప్రయోజనం లేదు.
ఇస్ యూస్లెస్ యు డై యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
మానవుడిగా పుట్టి దైవంగా నీవు దీని శరీరాన్ని వదలాలి.
హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ యు షుడ్ ఎండ్ యువర్ లైఫ్ యాజ్ డివైన్.
మానవుడిగా పుట్టి మానవుడిగా చచ్చినప్పుడు నీవు ఏమి సాధించిన వాడవుతావు?
ఇఫ్ యు జస్ట్ ఎండ్ యువర్ లైఫ్ యాజ్ ఎ హ్యూమన్ వాట్ ఇస్
యువర్ అచీవ్మెంట్? చదువు చదివిన వాడైనా ఈ విధంగా చస్తాడా?
With all your education, what for is this when there's no evolution?
Chadivu enno chadivi.
Having all the education.
Yemi prayojanamu.
What is the use?
Katta kadapatiki, idi shastravadame kani.
Ultimately, it's only argument.
హృదయవాదం కాదు.
ఇట్స్ నథింగ్ టు డు విత్ యువర్ హార్ట్.
చదువులు ఎన్నో చదివినారు.
యూ హావ్ స్టడీడ్ ఎవ్రీథింగ్.
కానీ డిగ్రీలు తీసుకున్నారు.
యూ గెట్ యువర్ డిగ్రీస్.
కానీ కీర్తిని పొందారు.
యూ గాట్ నేమ్.
దీన్ని సద్మార్గం లోపల సద్వినియోగపరచుకోవాలి.
యూ హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద రైట్ వే.
అప్పుడు ఈ చదువుకు తగినటువంటి సార్థకము.
దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
దాన్ని మన సమాజమునకు సరైనటువంటి అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి.
యూ షుడ్ మోల్డ్ ఇట్ ఇన్ సచ్ వే యాజ్ టు
నీవు చదువును సమాజంలో సరైనటువంటి మార్గాన్ని అనుసరించినట్టు ప్రయత్నించాలి.
యూ షుడ్ సీ దట్ ద సొసైటీ విల్ ఫాలో ఇన్ ద కరెక్ట్ వే.
చదువు రానటువంటి వారికి ఈ చదువు యొక్క సంస్కారాన్ని ప్రబోధిస్తూ పోవాలి.
యూ షుడ్ ఆల్సో టీచ్ దోస్ హూ ఆర్ నాట్ లెటర్డ్ ఆర్ ఇల్లిటరేట్.
సమాజంలో కూడా చదువులుగా మీరు తీర్చిదిద్దాలి.
యూ షుడ్ ఆల్సో సీ దట్ ద ఎంటైర్ సొసైటీ
చదువు ఎన్నో చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరు కూడా మందమతుడు.
ఇన్ ఫ్యాక్ట్ ఎ మ్యాన్ మే బి హైలీ ఇంటెలెక్చువల్ విత్ ఆల్ ద నాలెడ్జ్ బట్ హి డస్ నాట్ చదువు చదివి
ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ. However well is educated.
తరచు చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
విత్ ఆల్ ద స్పెషలైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇట్ హీ ఇన్వాల్వ్స్ ఇన్ ఆర్గ్యుమెంట్స్.
చదువు చదువు చదివి చావంగ నేటికి.
విత్ ఆల్ ద స్టడీస్ ఆఫ్టర్ ఆల్ వై షుడ్ యు డై.
చావు లేని చదువు చదవలేదు.
యు షుడ్ స్టడీ హాస్ టు బి ఇమ్మోర్టల్.
చదువు
దట్ ఈస్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్.
ఈనాడు గ్రంథ పరిచయం తీసుకుంటే దాంట్లో చదివినటువంటి కంఠస్థం చేసి ఎగ్జామినేషన్ హాల్ లో పోయి నేను తలనంతా ఖాళీ చేసుకుని ఎంటీ హెడ్ తోని ఇంటికి వచ్చేదానికంటే ఈ చదువు లేకుండా పోవటమే మంచిది.
టుడే వీ హావ్ గాట్ ది టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ జస్ట్ బ్రాట్ ఇన్ టు ది హెడ్ అండ్ వామిట్ దేర్ ఇన్ ది ఎగ్జామినేషన్ రిటర్న్ ఎంటీ హెడెడ్. వాట్ ఫార్?
ఈనాటి పిల్లలందరినీ కూడా నేను చూస్తున్నాను బాగా.
భగవాన్ హాస్ బీన్ వాచింగ్ అస్.
ఎగ్జామినేషన్ టైంలో కష్టపడి కష్టపడి చదువుతారు.
They study very hard at the time of examination.
రాత్రంతా నిద్ర మేల్కొని చదువుతారు.
They are awake throughout night.
కానీ ఎగ్జామినేషన్ హాల్ లో పోతారు.
They go to the examination hall.
నన్నంత కంఠస్థం చేసుకున్నంత రాస్తారు.
All that they got it by heart, they try to write.
అయిపోయింది అనుకుని బాగా ఫ్రీగా ఇంటికి వస్తారు.
And they return home freely.
రెండవ దినమే ఆ యొక్క ఆన్సర్ కు తనకి తానే జవాబు చెప్పలేడు.
Next day they cannot give the reply to the question.
ఇది బుకిష్ నాలెడ్జీ.
This is bookish knowledge.
దీన్ని సూపర్ఫిషియల్ నాలెడ్జీ అన్నారు.
This is superficial knowledge.
ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ చేసి ప్రయోజనం ఏమిటి?
What is the use out of this superficial knowledge?
ప్రాక్టికల్ నాలెడ్జ్ లో నీవు ప్రవీణుడు కావాలి.
Have that practical knowledge.
నీ నిత్య జీవితంలో దాన్ని సరైన రీతిలో మార్గం పెట్టుకోవాలి.
The practical knowledge should help you in your daily life.
మన భారతీయ సంస్కృతి అనేటువంటి అనాది కాలం నుండి కూడా ఎంతటి పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
The culture of Bharat has demonstrated the sacred way, the sacred life.
అందరూ విదేశీయులందరూ కూడా భారతీయులు మూర్ఖులు.
Most of the foreigners may consider Bharat as fools. They make fun of it.
చెట్టును పూజిస్తున్నారు.
They worship trees.
మట్టిని పూజిస్తున్నారు.
They worship clay.
పాములను పూజిస్తున్నారు.
They worship snakes.
కుక్కలను పూజిస్తున్నారు.
They worship plants.
గోవులను పూజిస్తున్నారు.
Cows.
ఏమిటి వీరి పిచ్చి అని అనేక మంది అవహేళన చేస్తుంటారు.
And most of the foreigners make fun of you because you worship the trees and the snakes.
కానీ మన భారతీయ సంస్కృతి వారికి చక్కని జవాబును ప్రబోధిస్తూ వచ్చింది.
But the culture of Bharat gives a proper meaning of life.
నాయనా,
look here.
కేవలం మేము మూర్ఖులమై లేక ముఖ్యులు కాకుండి లేక మూఢత్వాన్ని పొంది మేము దీన్ని బోధించడం లేదు.
వీఆర్ నాట్ ఫూల్స్, వీఆర్ నాట్ వర్షిపింగ్ ఇన్ ఎ ఫూలిష్ వే.
మేము పవిత్రమైన మార్గాన్ని పొంది
వీ ఫాలో సీక్రెట్ పాత్.
మానవునికి ఇచ్చినటువంటి యొక్క ప్రేమ తత్వంను,
ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ గివెన్ టు మ్యాన్,
మానవునికి మాత్రమే పరిమితి కాకుండా
ఇస్ నాట్ లిమిటెడ్ టు మ్యాన్ ఓన్లీ,
జీవ జంతురాశులకు కూడా దీన్ని పంచాలని ఉద్దేశంతో మేము ఇంతటి పని చేస్తున్నాం.
వి వాంట్ టు షేర్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది యానిమల్ వరల్డ్, దేర్ఫోర్ వి వర్షిప్.
మానవుని యందు ఇచ్చినటువంటి ఈ ప్రేమ తత్వాన్ని,
ది లవ్ గివెన్ టు మ్యాన్,
పశువులను కూడా ప్రేమించాలి.
మేక్స్ యూ టు
పశువులను ప్రేమించాలి.
బర్డ్స్,
పాములు కూడా ప్రేమించాలి.
You have got to love snakes.
ఈ విధంగా ఈ ప్రేమను సర్వులకు పంచినప్పుడే నా యొక్క ప్రేమ తత్వం సార్థకం గావించుకున్న వాడిని అవుతాడు.
Therefore, when once you share and propagate this love with everybody, you are a true human.
సర్వ జీవరాశులు కూడా పంచుతూ పోయినప్పుడు నీకు ఎంత హాయి కలుగుతుంది.
When you start sharing love with all of the beings,
కానీ ఈనాడు మీరు వాదించవచ్చును.
You may argue today.
ఈ విషసర్పములకంతా పాలు పోసి పెంచినప్పుడు అవి మనం కరిచినప్పుడు ఎంత ప్రమాదం అవుతుంది.
You go on offering milk to the poisonous snake. If it bites you, what will happen?
నీవు హృదయపూర్వకంగా పాలు పోసి పెంచినటువంటి పాము నిన్ను ఏనాటికి కరవదు.
If you wholeheartedly offer milk to a poisonous snake, you should have that strong faith and start
పూర్వకాలంలో దట్టమైన అరణ్యం లోపల,
in ancient times in thick forest,
మనుష్య సంచారం జరగనటువంటి ఒక దట్టమైన ఫారెస్ట్ లోపల,
where there was no human habitation at all,
అనేక కఠినమైనటువంటి ఒక క్రూర మృగములంతా కూడా,
there are all wild animals all around,
అలాంటి క్రూర మృగములు నివసించేటువంటి అరణ్యం లోపల ఋషులందరూ కూడా ఎంతో హాయిగా భయం అనేటువంటిది లేకుండా ధైర్యంగా జీవితాన్ని గడిపేటువంటి వారు.
ఏన్షియంట్ రిషీస్ స్పెండ్ ద టైమ్ ఇన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ విత్ నో ఫియర్ అట్ ఆల్.
వారందరూ కూడా పులులు అక్కడ ఉంటుంటే, సింహాలు అక్కడ ఉంటుంటే భయం లేకుండా వాళ్ళు నదీ స్నానానికి పోయి స్నానాలు గావించుకుని సంతోషంగా బయటకు వచ్చేటువంటి వారు.
They lived in the company of lions and tigers. They could go walk to the distance of the river, have a bath.
ముందుగా కూడా పరుండినటువంటి ఒక సింహాలు కూడాను వారిని ఏమాత్రము చేసేటువంటివి కాదు.
In fact, lions lying over there will never harm them.
కారణం ఏమిటి?
Why?
యత్ భావం తత్ భవతి.
As your feeling, so would be your
experience. దానిపైన ఏమాత్రము ద్వేషం లేదు కనుకనే వాటికి వీరిపైన ఏమాత్రము ద్వేషం రాదు.
As they never had any kind of hatred towards these wild animals, they never harmed them.
కనుకనే మన భావాన్ని పురస్కరించుకుని బయట జంతువులు కూడా ప్రవర్తిస్తాయి.
ది ఔటర్ యానిమల్స్ కండక్ట్ బేసింగ్ ఆన్ అవర్ ఇన్నర్ ఫీలింగ్.
వాళ్ళ దగ్గర ఎట్టి ఆయుధాలు లేవు.
దే డోంట్ హ్యావ్ ఎనీ వెపన్స్.
ఒకే ఆయుధము,
ఓన్లీ వన్,
జపమాల.
ది ఏన్షియంట్ రిషీస్ హ్యాడ్ ఓన్లీ వన్ వెపన్, జపమాల.
ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ అనేటువంటి ఖడ్గములే వీరిని కాపాడుతూ వచ్చినాయి.
దే హ్యాడ్ ది స్వోర్డ్స్ ఆఫ్ గాడ్స్ నేమ్, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ.
ఇలాంటి ఖడ్గములు ధరించినటువంటి వారు ఆ ప్రాచీన పురుషులు.
కాదు,
వెనుక ముందు పిస్తోళ్లు, పిటాపులు, పటాకులు, టిపాకులు ఎన్నెన్నో ధరించుకుని పోయినా కూడా వాడు కూలిపోతున్నాడు.
బికాస్ వి ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ టుడే వి హావ్ గాట్ ఆల్ ద రివాల్వర్స్ అండ్ గన్స్ అండ్ పిస్టల్స్.
ఏ గన్స్ అక్కర్లేదు.
దే డిడ్ నాట్ నీడ్ ఎనీ
గన్,
ఓన్లీ వన్ గన్.
అదే నామస్మరణ.
దే హాడ్ ఓన్లీ గన్ ఆఫ్ గాడ్స్ నేమ్.
ఆ భగవత్ నామాన్ని మనం స్మరిస్తుంటుంటే
వెన్ యు చాంట్ హిస్ నేమ్
ఏ దుర్మార్గములు కూడా మన దగ్గరికి రాలేవు.
నో నో వికెడ్ మ్యాన్ కెన్
భయపడిపోతుంటాయి.
బికాస్ దే విల్ బి అఫ్రైడ్ ఆఫ్ యూ.
పాములంతా కూడాను ఎంతో విష సర్పములు అనుకుంటాం.
యు థింక్ ద స్నేక్ ఇస్ పాయిజన్.
పాములు కూడాను మనం ఏమి చేయలేవు.
ఈవెన్ స్నేక్ వోంట్ డూ
ఎనీథింగ్. కనుకనే వాటిని పాలు పోసి పెంచుతూ వచ్చారు.
దేర్ఫోర్ యు ఆఫర్ దెమ్ మిల్క్.
పక్షులకంతా కూడాను
ఈవెన్ టు బర్డ్
అన్నాలు పెడుతూ వచ్చారు.
వి ఫీడ్ దెమ్.
చిన్న చీమలు, దోమలు,
వీటికన్నిటికన్నా
ఎక్కడ చీమలు పుట్ట ఉందో అక్కడంత బియ్యం పిండి పోసి
వచ్చేవి.
క్రమక్రమేణ అది మరుగు పడిపోయి
గ్రాడ్యువల్లీ ఇట్స్ గాన్.
ఇంటి ముందర ముగ్గులు అనేటువంటి రీతి కింద ఈ బియ్యం పిండిని ముగ్గులుగా వేసేటువంటి
రైస్ ఫ్లోర్ వాజ్ యూస్డ్ టు పుట్ రంగోలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌసెస్.
ఈ రంగోలీ అనేటువంటి సున్నం కాదు పోసేది.
ఇట్ ఇస్ నాట్ ద లైమ్ యాజ్ వి డూ టుడే.
కానీ బియ్యం పిండిని ముగ్గులుగా వేస్తూ వచ్చారు.
ఇట్ ఇస్ ద రైస్ ఫ్లోర్ దట్స్ యూస్డ్.
ఈ బియ్యం పిండి కోసమై అనేక చీమలందరూ వచ్చేటువంటి వారు.
బికాజ్ ద రైస్ ఫ్లోర్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌసెస్ ఆల్
దాన్ని భుజించి ఎంతో ఆనందంగా పరిగెత్తిపోయేటువంటి.
దే వర్ సో హ్యాపీ టు పార్టేక్ ద రైస్ ఫ్లోర్.
ఆ విధంగా ప్రతి చీమ నుంచి దైవం వరకు కూడాను, బ్రహ్మం నుంచి చీమ వరకు కూడాను పవిత్రమైనటువంటి భావాన్ని వారు పెంచుకుంటూ వచ్చారు.
దే హాడ్ గాట్ ది సీక్రెట్ థాట్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ రైట్ ఫ్రమ్ అన్ ఎండ్ టు బ్రహ్మ.
పురస్కరించుకుని త్యాగరాజు కూడా చెప్పాడు, చీమలో బ్రహ్మలో శివకేశవాదములలో ప్రేమ మీద వెలిసి ఉండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా.
It was Chagaraja who prayed, O Rama, your principle is present right from Chima, the end to Brahma, the divine.
ఈ విధంగా చీమల మొదలుకొని సింహాల వరకు కూడాను,
right from end to the lion,
పక్షులు మొదలుకొని పరమహంసల వరకు కూడాను,
ఫ్రమ్ పక్షి ద బర్డ్ టు పరమహంస ద సుప్రీం,
ప్రేమ తత్వాన్ని ప్రచారం చేసి,
ద లవ్ ప్రిన్సిపల్ హాస్ గాట్ టు బి షేర్డ్,
సంస్కారాన్ని ప్రబోధించి,
అండ్ ది కల్చర్ హాస్ టు బి,
భారతీయ సంస్కృతిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
అండ్ దే జస్ట్ ప్రాపగేటెడ్ అప్ హెల్ ద కల్చర్.
కానీ ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వీళ్ళకి తెలియదు.
టుడే ది పీపుల్ డోంట్ నో వాట్ కల్చర్ ఇస్.
ప్రేమ స్వరూపులారా,
ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
నిన్నటి దినము నీతి,
yesterday bhagwan taught us
nijayatini,
today integrity
nijayatinchamu. Kani manavatvani kuda mottamotta manam telusukovali.
We should know what humanity is.
Repadi dinamu ee manavatvani gurinchi manam chakkaga viplanga vi telusukundam.
Bhagwan will explain to us in detail manavatva, the human life.
Manavatvam chaala pavitramaipindi meeku teliyadu.
You do not know human life is highly.
Edo nenu manavudiga puttanu.
I am born as a human.
Kannu nichinaru,
chevunu
nichinaru, noru nichinadu,
the tongue.
Kabatti notuto maatadatamu, కన్నులతో ప్రపంచాన్ని చూడటము, చెవులతో విషయాలంతా వినటము, ఇవేనా మనం చేయవలసినటువంటివి.
Is it simply listening to what all that is around, watching all that with the eyes and speaking what you like?
వినవలసినటువంటి మంచివే వినాలి.
What you are supposed to hear are only good.
చూడవలసినటువంటి దివ్యత్వాన్ని చూడాలి.
You should watch only the divinity.
చెప్పవలసినటువంటి సత్యమే చెప్పాలి.
You should only speak truth.
అందుకోసమే ఈ ఇంద్రియం నీకు అందించాడు.
ఫర్ దట్ రీజన్ ది సెన్సెస్ ఆర్ గివెన్.
ఈ పంచేంద్రియ యొక్క పవిత్రతను కూడాను రేపటి దినం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
ది సీక్రెట్ ఆఫ్ ది సెన్సెస్ భగవాన్ విల్ ఎక్స్‌ప్లెయిన్ టు us టుమారో.
భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి. హరి నామ బినా ఆనంద నహి. హరి హరి నామ బినా ఆనంద నహి. హరి భజన బినా శాంతి నహి. జప జాన బినా సం యోగ నహి.
ని సాయి దేవి దయామయి
జననీ సాయి దేవి దయామయి
జననీ సాయి దేవి దయామయి జననీ మా కృపాలిని మా
వాసుదేవా జగన్మోహన రాధా రమణ వనమాలి వాసుదేవా జగన్మోహన రాధా రమణ జగన్మోహన రాధా రమణ
सुखिनो भवन्तो समस्तलोकाः सुखिनो भवन्तो समस्तलोकाः सुखिनो भवन्तो शांति शांति शांति।